ఈరోజు మనందరికీ తెలుసు సంధ్య అంటే వెరీ వెరీ ఓల్డ్ డివోటీ ఆఫ్ నాన్నగారు అండి. జిన్నూరు నాన్నగారు ఇంటి ఎదురుకుండా ఇల్లు సంధ్య అంటే కట్టుకున్నదే అనమాట, అది కూడా అందరికీ తెలుసు. అండ్ యాక్చువల్గా ఆంటీ గురించి నేను రెండు ముక్కల్లో చెప్పడం కుదరదు, బట్ ఆంటీకి ఇష్టం ఉండదు కాబట్టి ఎక్కువ చెప్పను. బట్ ఫస్ట్ డే సంధ్య ఆంటీని అంటే మా చిన్నప్పటి నుంచి తెలుసు అండి, ఫ్యామిలీ రిలేషన్స్ కూడా ఉందన్నమాట. సో సంధ్య ఆంటీ నాకు తెలిసి ఫ్రమ్ డే వన్ టిల్ డేట్ ఎప్పుడు ఒక్కలాగే ఉన్నారు, ఎప్పుడు అంటే ఒకేలా బ్యాలెన్స్డ్గా అనమాట. అంటే ఏమి జరిగినా ఎటువంటిది వచ్చినా కూడా బ్యాలెన్స్, ఆ బ్యాలెన్స్ ఎప్పుడు ఆవిడ ఎక్స్టర్నల్ బ్యాలెన్స్డ్ అండ్ ఆల్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఆవిడకి ఎక్కడ అంటే మొహమాట పడి ఏదో అంటే ఎస్కి నో అనడం నోకి ఎస్ అనడం అసలు తెలియదు ఆంటీకి. ఏది ఉందో అది ఖచ్చితింపుగా అంటే మన మాట వాక్ థాట్ వర్డ్ అండ్ డీడ్ ఒకట్లా ఉండాలి అంటారు కదా, అది సంధ్య అంటే దానికి వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అండి. అంటే మూడు ఒక్కలా ఉంటాయి, ఆవిడ అనుకున్నదే మాట్లాడతారు, ఆవిడ మాట్లాడింది చేస్తారు. సో షీ అంటే ఎగ్జాంపులరీ అనమాట, మన భక్తులు ఎగ్జాంపులరీ. అయితే స్క్రీన్ మీదకి
భక్తులందరికీ నా నమస్కారాలండి. గురు పౌర్ణమి సందర్భంగా నిన్న మిమ్మల్ని కలవలేకపోయినా ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇలా వీడియో రూపంలో ఈ కాల్ రూపంలో మిమ్మల్ని అందరినీ కలుస్తున్నందుకు భక్తులు అంటే నాకు చాలా ఇష్టము, అందుకని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. భక్తుల్ని విడదీసి చూడటం అనేది అలవాటు లేదు మనకి, భక్తులతో కలిపే నాన్నగారు, నాన్నగారితో ఎంత ఎంజాయ్ చేస్తామో భక్తుల్ని కూడా భక్తులను చూసినాక అంతే సంతోషం మనకి. అలాగా ఎందుకు భక్తులు చూసినా అంత సంతోషం వచ్చేస్తుంది, అంత ఆనందం వచ్చేస్తుంది అంటే మనం లోకంలో ఇంకెవరినన్నా చూసినప్పుడు మామూలుగా పలకరిస్తూ ఉంటాము, మామూలుగా మాట్లాడుతూ ఉంటాము, కానీ భక్తుల దగ్గరికి వచ్చేటప్పటికీ ఇంత సంతోషం ఎందుకు వచ్చేస్తుందయ్యా అంటే అందరం కలిసి పంచుకున్నాం నాన్నగారి ఆనందాన్ని. నాన్నగారి సమక్షంలో భక్తులందరూ కలిసి పంచుకోవటం వల్ల ఎవరిని చూసినా సరే, భక్తుల్లో ఎవరిని చూసినా సరే అందరినీ చూడగానే ఆ ఆనందం మనకి సహజంగానే వచ్చేస్తుంది అన్నమాట. ప్రత్యేకించి ఆ భక్తులు చూస్తే ఆనందం రావాలి అనుకుని మనం అనుకోక్కర్లేదు. ఆనందం భక్తుల్లో కూడా అంత ఆనందాన్ని నింపి నాన్నగారు ఒకళ్ళకొకళ్ళకి ఆ అనుబంధాన్ని, ఆ ప్రేమ ఆప్యాయతల్ని భక్తుల మధ్యన ఆయన ఆ కనెక్టివిటీని ఆయన ఏర్పరచెల్లిన మళ్ళాన్ని మనకి భక్తులను చూసి కూడా ఆనందం వచ్చేస్తుంది. నాన్నగారి దేహం వదిలిపెట్టేసిన తర్వాత మనకందరికీ ఆ భక్తుల్ని చూడగానే నాన్నగారు చూసినంత సంతోషం, ఆనందం, అలాగా ఆయన ఇచ్చిన ఆనందం. మనం భక్తుల్లో నాన్నగారిని చూడాలని మనం అనుకుంటే వచ్చేది కాదు, నాన్నగారు ఇచ్చిన ఆనందం వల్ల భక్తులను చూస్తున్నా మనకి ఆనందం వచ్చేస్తుంది. నాన్నగారు టీచింగ్ గురించి ఎక్కువ చెప్తా ఉండేవారండి నాకు. అంటే నేను నాన్నగారి దగ్గరికి 90కి ముందు ఆయన దర్శనం అయిందండి. నాన్నగారితో దర్శనం అయిన తర్వాత, దర్శనం అవ్వకముందు జీవితంలో మనకి స్పిరిచువల్ జీవితం అనేది నాన్నగారి దర్శనానికి ముందు 0 అండి, 0. అంటే నాన్నగారు మన జీవితాల్లోకి ప్రవేశించిన తర్వాత అసలు జీవితం స్టార్ట్ అయింది అనిపిస్తుంది. నా జీవితం అనేది భక్తులందరికీ ఇదే ఒపీనియన్, కానీ నా మీద పెట్టుకుని చెప్పటానికి నాకు వీలుగా ఉంటుంది కాబట్టి, నాన్నగారి దర్శనానికి ముందు జీవితం అనేది స్పిరిచువల్ జీవితం, ఏదో మనకి మిగిలిన లోకానికి సంబంధించిన జీవితం ఉండొచ్చు, స్పిరిచువల్ జీవితం అనేది 0 అన్నమాట. నాన్నగారు దర్శనం అయిన తర్వాత, ఆయన చూపు పడ్డ తర్వాత అప్పుడు మనకి ఆ భక్తి అనేది, ఆ జ్ఞానం అనేది, ఆ స్పిరిచువల్ లైఫ్ అనేది స్టార్ట్ అయ్యింది. స్పిరిచువల్ లైఫ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత నాన్నగారు నా జీవితంలో ప్రవేశించటం చాలా, అంటే సముద్రానికి ఉప్పెన వస్తే ఎలాగో ఉంటుందో, కొన్ని ఊళ్ళు కొట్టుకుపోతాయి ఉప్పెన వస్తే సముద్రానికి, అలాగా నా జీవితంలోకి ఆయన ప్రవేశించినప్పుడు చాలా స్లోగా ప్రవేశించలేదండి, ఉప్పెనలాగా వచ్చారు. ఆ ఉప్పెనలాగా ఆయన స్మరించిన ఏదైనా ఆనందమే అన్నమాట. అంటే అసలు ఆ ఉప్పెనలాగా రావటం వల్ల మనకి లోకానికి సంబంధించినటువంటి అనేక, అసలు మనకి స్పృహ లేకుండా, లోక స్పృహ, ఆ కుటుంబ స్పృహ, మనకి దేహ స్పృహ కూడా ఎక్కువగా ఉండేది కాదండి ఆ ఆనందంలో. అంటే అసలు ఇటువంటి ఆనందం ఉంటుంది అనేది నాన్నగారు జీవితంలో ప్రవేశించి పుస్తకాలు ఏమన్నా చదువుకున్నా అది ఎక్స్పీరియన్స్ కందేదే, కానీ మనం పుస్తకాల్లో అటువంటి ఇది విన్నప్పటికీ ఎవరి అనుభవం వారదే కాబట్టి నా అనుభవాన్ని నేను చెప్తున్నాను. అంటే మనకి లోకం ఉంది అనేది కూడా తెలియలేదు, దేహ అవసరాలు తీర్చుకునే వాళ్ళం, కానీ ఎప్పుడు చూసినా సరే ఆయన అంత ఉధృతంగా ప్రవేశించారని నా జీవితంలో. నాన్నగారి యొక్క దర్శన భాగ్యం అనేది చాలా అపురూపమైంది. నాన్నగారిని ముందుసారిగా 1989 ఫిబ్రవరిలో మా అమ్మగారి ఇంట్లో చూశానండి. అక్కడికి ఆయన వస్తున్నారని చెప్పేసి మనకి నాన్నగారు ఆయన ఫోన్లోకి తీసుకోవటానికి మా ఇంటికి రామారావు గారు, అంటే జున్నూరు డాక్టర్ గారు, రామారావు గారు, రామారావు గారి భార్య విమలమ్మ గారు, వాళ్ళిద్దరూ మా ఇంటికి వైద్యం పేరుతోటి వాళ్ళని మన ఇంటికి పంపించి నాన్నగారు డాక్టర్ గారి ద్వారా, మా అంటే డాక్టర్ రామారావు మామయ్య ద్వారా, విమలమ్మ గారి ద్వారా ఆయన ఫోల్డ్లోకి తీసుకున్నారు. మా చూడటమే ఆయనతోటి 3 రోజులు మా అమ్మగారి ఇంట్లో కలిసి జీవించే అవకాశం వచ్చిందని చూడటము, చూసిన వెంటనే ఆయన యొక్క అనుగ్రహం, ఆయన యొక్క శాంతి మనకి అలా ఉప్పెనలాగా ప్రవేశించటం వల్ల తర్వాత నుంచి వెంటనే కూడా ఆయన దగ్గరికి దర్శనానికి వెళ్ళే అవకాశాన్ని ఇచ్చారండి. ప్రతిదీ ఆయన ఎప్పుడూ నోటితో చెప్పకుండా డాక్టర్ రామారావు మావయ్యతోటి, అత్తయ్యతోటి మనకి అనేక అవకాశాలు ఇచ్చి నిరంతరం ఆ జిన్నూరు వెళ్ళటమే కాకుండా అక్కడ ఉండటమే కాకుండా నాన్నగారి యొక్క ఔన్నత్యం, ఆయన ప్రేమ ఆప్యాయతల్ని మనకి వాళ్ళు చవి చూసి ఉండటం వల్ల నిరంతరం ఇంకొక వేరే లోకం లేకుండా నాన్నగారి మాటలతోటే మాకు రాత్రులు కూడా 3-4 అయిపోయినా సరే మాకు అసలు నిద్ర అవసరం అనేది తెలియకుండా ఆనందంగా ఉండేవాళ్ళం. ఆయన మాటలు చెప్పుకుంటూ, ఆయన ఇంటి ముందే కూర్చుంటూ, ఆయన్ని చూసుకుంటూ ఒక ఆనందం, అంటే భక్తులందరికీ అనుభవమైన ఆనందం అది. అటువంటి ఆనందాన్ని కంటిన్యూస్గా 24 గంటలు ఆయన్ని చూసుకునే అవకాశాన్ని, ఎక్కువగా ఆయన సమక్షంలో ఉండే అవకాశాన్ని ఆయన ఇచ్చారు. ఇవ్వటంతో పాటు డాక్టర్ రామారావు గారు, విమలమ్మ గారు వాళ్ళు నాన్నగారి యొక్క వైభవాన్ని, నిరంతరం ఆయన ఔన్నత్యాన్ని లోపల ఆయన సమక్షంలో మనకి లోపల నుంచి శాంతి, బయటికి మళ్ళీ పరిసరాలన్నీ కూడా నాన్నగారు జిట్టూరు వెళ్తున్నాము అంటే కనుక వైకుంఠానికి వెళ్ళినట్టే ఉండేది, కానీ ఏదో ఒక ప్లేస్కి, భూమి మీద ఒక ప్లేస్కి వెళ్తున్నట్టు ఎప్పుడు అనిపించలేదండి నాకు. వైకుంఠంలో ఎంత సుఖం ఉంటుందో మనకి ఆయన ఇక్కడ దేహంలో ఉండగానే అంత సుఖాన్ని, అంత ఆనందానికి సంబంధం లేనటువంటి శాంతి కావాలంటానండి సంధ్య. మీరు ఎప్పుడూ మాకు ఏ శాంతినవుతే ఇస్తున్నారో, ప్రపంచానికి సంబంధం లేనటువంటి, కుటుంబము లోకాను ప్రపంచానికి సంబంధం లేనటువంటి శాంతి మీ దగ్గర దొరుకుతుందని మీ దగ్గర మేము అనుభవిస్తున్నాము. అందుకని ప్రపంచానికి సంబంధించి నాన్నగారు మనందరి జీవితాల్లో ప్రవేశించిన తర్వాత అంటే ఆ ఆనందాన్ని ప్రతి ఒక్కళ్ళుకి రుచి చూపించారు. అది ఆ ఆనందం అనేది మనం ఎప్పుడు జీవితంలో రుచి చూడనటువంటి ఆనందం కాబట్టి మనందరికీ ఏంటంటే మనంతట మనం పొందే ఆనందం కాదు, ఒక జ్ఞాని, ఒక సద్గురువు ఆయన కృప వల్ల ఆయన సమక్షంలో పొందేటువంటి ఆనందమే కానీ మనంతట మనం ఆ ఆనందం పొందగలిగేది కాదు. అందుకని చెప్పేసి అందరూ కూడా అందరూ రుచి చూసినటువంటి
సంధ్య ఆంటీ, ఆంటీ
ఇప్పుడు వినిపిస్తుంది అమ్మా? ఇప్పుడు హలో
అంటే వినిపిస్తుంది అంటే ఇప్పుడు బాగా.
సరే, అంటే లోకాతీతమైనటువంటి శాంతి ఆనందం మనకి అంతకు ముందు నాన్నగారు యొక్క దర్శనం అవ్వకముందు మనకి ఎవరికి అది రుచి చూడలేదు. మనం అటువంటి ఆనందాన్ని, అటువంటి రుచి చూడని ఆనందాన్ని మనం అంతకు ముందు ఎలా కోరుకుంటాం? నాన్నగారి సమక్షంలో నాన్నగారి దర్శనంతో ఆయన యొక్క వైభవం వల్ల మనం ఆ ఆనందాన్ని రుచి చూసాం. కాబట్టి రుచి చూసిన దగ్గర నుంచి మనకి దాన్ని పొందాలి అని చెప్పేసి కాంక్ష వస్తా ఉంది. నాన్నగారు జీవితంలో ప్రవేశించిన తర్వాత, మన జీవితాల్లో ప్రవేశించిన తర్వాత, అంటే ఒక్కసారి ఉప్పినలాగా రావటం వల్ల నాకేంటంటే, నాన్నగారు నిరంతరం ఆయన జిన్నూరులో ఉన్నప్పటికీ, నేను హైదరాబాద్లో ఉన్నప్పటికీ ఎప్పుడూ కూడా ఆనందంగా ఆయన స్మరణ, ఆయన ఆనందం వచ్చేస్తూ ఉండే. సరే, నాకు కొంచెం పుస్తకాలు ఇష్టం, అందుకని చెప్పేసి నాన్నగారు పుస్తకాలు ఏదన్నా తీసి చదువుతాము, ఎంత ఆనందంగా ఉంది కదా అని చెప్పేసి ఏదన్నా పుస్తకం తీస్తే ఒక పేజీ చదివేటప్పటికే నాకు పుస్తకాలు చదవటం చాలా ఇష్టం అండి. కానీ ఆ పుస్తకం ముట్టుకోగానే పైన నాన్నగారి బొమ్మ, నాన్నగారి రూపం కనిపించిన వెంటనే నాకు ఆనందం వచ్చేస్తుంది అనమాట. అంటే ఇంకా అసలు మాట చదవక్కర్లేకుండానే, ఆ పుస్తకం పేజీ తీయకుండానే ఇంకా అలాంటి ఆనందాన్ని ఒక 6 నెలలు 1 సంవత్సరం అనుభవించి ఉంటానండి. ఎప్పుడు చూసినా ఇలాగా ఆయన స్మరించి స్మరించక ముందే, స్మరణతోటి కూడా సంబంధం లేకుండా మనకి అలాగా ప్రవాహంలాగా ఉప్పినలాగా ఆయన ఆనందం నా జీవితంలో ప్రవేశించడం వల్ల నెమ్మదిగా అదంతా ఆ ఆనందాన్ని నేను ఇముడ్చుకోవటానికి చాలా టైం పట్టింది. ఇంట్లో వాళ్ళందరికీ, నన్ను చూసిన వాళ్ళందరికీ అది కొంచెం, అంటే మనం ఒక సంసారంలో ఉండి నిరంతరం కుటుంబంలో ఉండి అటువంటి ఆనందాన్ని మనం తక్కువగా చూస్తూ ఉంటాం. అందుకని చెప్పేసి ఎవరికి అర్థమయ్యేది కాదు, ఏంటి అని చెప్పేసి అర్థమయ్యేది కాదు. రామారావు గారు మావయ్య కాదు, నాన్నగారి యొక్క కృప, నాన్నగారి యొక్క వైభవం వల్ల అలాగా ఆనందంగా ఉంటుంది, మీరేమీ కంగారు పడక్కర్లేదు అని ఆయన మా కుటుంబ సభ్యులకందరికీ సర్ది చెప్పేవారన్నమాట. అంటే మనకి ఒక దేహం ఉందని, ఒక లోకం ఉందని తెలియకుండా ఏంటి మనం ఏమీ సాధన అంటే ఏంటో తెలియదు. నాన్నగారు స్మరణ కూడా అక్కర్లేకుండానే అది మనకి అలాగా ఉప్పెనలాగా అది వచ్చేయటం వల్ల, ముంచేయటం వల్ల ఆనందం మనకి. ఇంకా అసలు ఎక్కడ కూర్చుంటే అక్కడ, ఎక్కడుంటే అక్కడ, ఇంకా ఒంటిల్ లేదు, ఎక్కడ కూర్చోవటం లేదు, ఎక్కడ లేదు, ఏ ప్లేస్ అనేది సంబంధం లేదు. అంటే ఏదో భగవాన్ని చూస్తూ ఉంటేనో, నాన్నగారిని చూస్తూ ఉంటేనో మనకు ఆనందం వస్తూ ఉంటే అది మనకి తెలుస్తూ ఉంటుంది. ఏ ఓ నాన్నగారి స్మరణ వల్ల ఆనందం వస్తుంది అని మనకి అసలు ఏది సంబంధం లేకుండానే ఆయన అలాగా అంత అనుగ్రహంతో ఆయన నా జీవితంలో ప్రవేశించటం వల్ల, ఆ శాంతిని మనం అనుభవించటం వల్ల మనకేంటంటే ఆయన అసలు పుస్తకం తెరిసేటప్పటికే అంత ఆనందం వచ్చేస్తూ ఉంటే ఇంకా మనకి ఎప్పుడు జున్నూరు వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆయన చూడాలనే ఆరాటం కొద్దీ నేను జున్నూరు వెళ్ళేదాన్ని. అసలు అన్నీ అంటే ఎవరు అలాగ పంపించరు, మన కుటుంబాల్లో కానీ అంతకుముందు మరి గురువుతోటి అలవాటు ఉన్నవాళ్ళు కానీ అదంతా అర్థమవుదు. కానీ అన్ని పరిస్థితులు మనకి నాకు అక్కడ ఉండటానికి ఇంట్లో వాళ్ళు కూడా ఎంత ఆనందం పొందుతాందేంటి, ఎంత ఆనందంగా ఉంటుందేంటి అనేది వాళ్ళకు కూడా చాలా విచిత్రంగా అనిపించేది. విచిత్రంగా అనిపించి వాళ్ళు కూడా ఏం అడ్డు పెట్టేవారు కాదు, నాన్నగారి యొక్క కృప వల్ల నేను అక్కడికి ఎప్పుడూ కూడా ప్రతి నెల వెళ్ళేదాన్ని. ఎలా వెళ్ళేదాన్ని అంటే మనకి మనం వెళ్తున్నాము అనేది కాకుండా ఆయన తీసుకెళ్తున్నారు అనేది బాగా తెలిసేదండి. అంటే ఎప్పుడు వెళ్ళాలి అనుకుంటే అప్పుడు నుంచున్న దాన్ని నుంచున్నట్టు ఇప్పుడు వెళ్తాను అంటే నా భర్త అప్పటికప్పుడు ట్రైన్ ఎక్కించడం, అప్పటికప్పుడు కారులో తీసుకెళ్ళి ఆయన దగ్గర నాన్నగారు ఎప్పుడు అంటా ఉండేవారు అన్నమాట. ఎవరు ఇంట్లో ఒప్పుకోరండి ఈ వర్మేంటి తన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఉంచి మళ్ళీ వచ్చి ఎన్ని రోజులు ఉంటానంటే అన్ని రోజులు ఉంచి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వచ్చి తను ఎక్కించుకెళ్తున్నాడు అనేవారు అని డాక్టర్ గారితో వాళ్ళందరితో అనేవారు. అంటే ఆయన చేసే పనిని కూడా ఆయనకు తెలియనట్టుగా ఇన్ని అవకాశాలు ఇచ్చి రామారావు గారు విమలమ్మ గారు నాకు ఇచ్చిన వాళ్ళ ద్వారా, అంటే వాళ్ళు ఒక కన్న కూతురికి కూడా చెయ్యలేనటువంటి మామూలుగా సాధ్యం కాదు మన కుటుంబాల్లో అటువంటి అసాధ్యమైనటువంటి, అంటే మనం ఎవరికైనా బాగా చూడాలనుకున్నా చూడలేము. నాన్నగారి యొక్క ప్రేమ, నాన్నగారి యొక్క దయ వల్ల రామారావు గారు విమలమ్మ గారు నన్ను, అంటే ఒక కూతుర్ని కూడా మనం ఒక 30 సంవత్సరాలు అంత ప్రేమ ఆప్యాయతలతోటి ప్రతి అవసరం, నాకు వైద్యమే కాదు ప్రతి అవసరమే కాదు వాళ్ళ నా లోపల నా కుటుంబ క్షేమమే కాదు నా సాధనే కాదు ఈ విషయం ఆ విషయం అనకుండా అన్ని విషయాలు నాన్నగారు రామారావు మావయ్య చేత అత్తయ్య చేత 30 అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా నాకు వాళ్ళ చేత అలా చూపిస్తున్నారు. నాన్నగారు చూపిస్తేనే చూడగలరు ఇన్ని పనులు చేయటం అనేది, మన కన్న పిల్లల్ని కూడా మనం చూడలేనటువంటి పనులు వాళ్ళు నాకు జీవితంలో చేస్తున్నారు ఇప్పుడు దాకా. అంటే 1 సంవత్సరం చూడవచ్చు 2 సంవత్సరాలు చూడవచ్చు, నాన్నగారి యొక్క అనుగ్రహానికి చెప్తున్నానండి. అలాగ వాళ్ళు నాకు అన్నీ చూసి నాన్నగారు ఒకసారి వాళ్ళు అన్నారు, నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు వచ్చేస్తావు, మేము నాన్నగారితో పాటు ఏదో ఊరు వెళ్తాము, ఎలాగా ఎక్కడుంటావు అని. అంటే మీరు ఒకవేళ మీరు లేకపోతే నేను నాన్నగారి ఇంట్లో ఉంటాను, నాన్నగారి ఇంటి పక్కనే పక్కన అంతా ఒక చాల కింద ఉండేదండి మొత్తం అంతా, ఏముంది నాన్నగారు అరుగు మీద ఉంటానులేండి అని. అంతే నా నాన్నగారు ఎప్పుడు వాళ్ళ తాళం చెవి నాన్నగారి ఇంట్లో ఉంటే వెళ్ళేవారు. అంటే ఎప్పుడు మనకి ఉండటానికి ఒక రూమ్ చూసుకోవటం కానీ అక్కడ మనకి నాన్నగారికి వెళ్ళటం అనే ఆరాటం ఆయన ఇచ్చారు, మనం వెళ్ళిపోతున్నాం, అక్కడ మనకి రూము కానీ ఫుడ్ కానీ మిగిలిన సౌకర్యాలే కానీ మన క్షేమమే కానీ నాన్నగారు వైభవమే కానీ అన్నీ ఏ టు జెడ్ ఆల్ చేత చేయించేస్తారు, సైలెంట్గా చేయించేస్తారండి. ఎవరు రెండో మనిషికి తెలియకుండా, రెండో మనిషి అవసరం లేకుండా, రెండో మనిషి తెలియకుండా వాళ్ళు ఇన్ని సంవత్సరాలు చూడటం అనేది అది నాన్నగారి కృప వల్లే జరుగుతుంది. కానీ మనం ఏర్పాట్లు చేసుకుంటే ఇవన్నీ ఏర్పాట్లు జరిగే కాదు. నాన్నగారు తీసుకెళ్ళారు మనం వెళ్ళాము. నాన్నగారు ఎప్పుడు కూడా భగవాన్ ఎప్పుడు ఆశ్రమంలోకి వచ్చిన భక్తులందరినీ మీరు ఏ పని మీద వచ్చారో ఆ పని చూసుకుని వెళ్ళండి అనేవారు. అలాగా మనకు కూడా నాన్నగారు ఆ మాట బాగా అనుగ్రహించారండి. ఎప్పుడు మనల్ని మనం మన మనస్సును మనం బాగుపరుచుకునే పని తప్పితే మిగిలిన విషయాల జోలికి ఎప్పుడూ నా మనసు ఆయన పట్ల ఆనందం, ఆయన అరుగు మీద కూర్చోవటం ఆనందం, ఆ ఊరు వెళ్ళటం ఆనందం, వెళ్ళే ప్రయాణం ఆనందం, ప్రతిది ఆనందంతో ముంచి ముంచి తీసుకువెళ్ళారు. అంటే ఇక్కడ అసలు వెళ్తున్నాను అనగానే ఆనందం వచ్చేసేది, ఇంకా తర్వాత ట్రైన్ ఎక్కినా కార్ ఎక్కినా ఇంకా మనకి ఒళ్ళు తెలిసేది కాదు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా వీళ్ళందరూ కూడా ఏమనేవారంటే నాన్నగారి దగ్గరికి వెళ్తే ఎంత ఆనందం వస్తుందా, నీ మొహంలో ఆనందం ఎంత ఆనందం కనిపిస్తుంది అంటే అంత ఆనందం కనిపిస్తుంది, మామూలుగా సంసారంలో మనకేమీ లోటు లేదు. అన్ని విషయాలు మనకి, అన్ని సౌకర్యాలు, అన్ని సంపదలు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పటికీ కూడా మనకి అంత ఆనందం బాహ్యంగా ఉన్నాయి, ఏమి నాకు అంత ఆనందాన్ని ఎప్పుడు ఇవ్వలేదు. కానీ నాన్నగారి దగ్గరికి అసలు వెళ్ళాలి అనుకోవటమే అప్పటికప్పుడే వెళ్ళిపోవటం, ఇద్దరు పిల్లల తల్లిని, ఇంట్లో కుటుంబం అన్నీ ఉన్నప్పటికీ కూడా అలాగ నాన్నగారు జున్నూరు తీసుకెళ్ళారు. అలా జున్నూరు అంటే కూడా నాకు ఆ ప్లేస్ యొక్క వైభవం, ఆయన ఇంటి యొక్క వైభవం, ఆయన అరుగు మీద ఎదురు చూస్తూ ఉండేవారు. ఎప్పుడు మనందరి కోసం నాన్నగారు అలాగే ఎదురు చూస్తూనే ఉండేవారు. ఆయన యొక్క కృపతోటి మనం వెళ్ళాము అనేది మనకి తెలుసు, తెలుస్తానండి, అర్థమవుతాను మనందరికీ కూడా. ఆయన ఇల్లు, ఆయన ఊరు, ఆయన జీవించిన ప్రదేశం, ఆయన జీవిత విధానం, ప్రతి ఒక్కటి కూడా మనకి ఆనందాన్ని కలిగజేస్తుంది. ఎప్పుడు ఆయన లోపలికి వెళ్ళి, ఇప్పుడు రాత్రి 9 లోపలికి వెళ్ళేవారు, ఈ లోపల 12 2 4 అని బాత్రూమ్కి వెళ్ళటానికి వచ్చేవారు. అప్పుడు కూడా ఆ కిటికీలోంచి ఆయన చూస్తానే ఉన్నాం, అంటే నిద్రపోవాలి అని ఆ నిద్రలో వచ్చే సుఖం, కానీ ఆ నిద్రపోవాలనేది కూడా తెలిసేది కాదు. ఆయన చూసి ఆనందించడానికి అలా కళ్ళు వదిలేసి అక్కడ కిటికీలోని చూస్తూ ఉన్నాం. ఆయన బాత్రూమ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ నేను చూశాను అని చెప్పేసి ఆ బ్యాటరీ లైట్ కానీ ఏది కానీ వేసి, ఆ లైట్ కానీ వేసి ఆయన దర్శన భాగ్యం రాత్రి అనక పగలనక మనకి అలా ఇచ్చేవారు. అంటే మనం వెళ్ళి అక్కడ కూర్చునే వాళ్ళం, ఆయనకి సంబంధం లేనట్టు ఉండేవారు, కానీ మనకిచ్చిన శాంతి మాటలతోటే కానీ మామూలుగా దేనివల్ల వచ్చేది కాదు, అది గురువు అనుగ్రహించేది. అంతర్యామిగా ఉండి ఆయన అనుగ్రహించిన శాంతిలో మనం కొట్టుకుపోతా ఉంటే ఇంకా మాట్లాడాల్సిన అవసరం మనకు కూడా ఆయన వచ్చావా వెళ్ళావా అని ఎప్పుడు తలకరించే అవసరం నాకు కూడా రాలేదండి. ఎందుకంటే ఆయన తీసుకొస్తే వచ్చాము అనేది, జున్నూరు వెళ్తున్నాం ఆయన సమక్షానికి వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్ళినప్పటికీ నాన్నగారు తీసుకొస్తేనే వచ్చాము అనేది మనకు అర్థం చేయటం వల్ల నాన్నగారు నేను వచ్చానని ఎప్పుడు చెప్పలేదు, నాన్నగారు ఈరోజు నేను వెళ్తున్నానని చెప్పలేదు. ఎప్పుడు ఉండటం, ఆనందం అనుభవించడం, ఆనందంతో వచ్చేసేటప్పుడు అయ్యో ఇంటికి వెళ్ళిపోవాలా అని బాధ తప్పితే ఇంకా మళ్ళీ ఆయనకి చెప్పటం అనేది లేదు. అబ్బా ఇంటికి వెళ్ళాలి, తప్పక ఇంటికి రావటం అలాగే. కానీ ఇంక రెండోదేమి ఆయన మధ్య నా మధ్యన మాటలేమీ లేదు, సైలెంట్గా నా జీవితంలోకి ఆయన అన్ని సైలెంట్గానే చేస్తారని. అంటే ఇప్పుడు ఎవరైనా నా గురించి చెప్తారా అన్న ఉష, నేను ఎందుకంటానంటే నా అన్నగారు ఎప్పుడు ఆ గౌరవాల కోసం, గుర్తింపుల కోసం, ఈ ఎప్పుడు మనకి ఆ బాహ్యంగా పలకరింపు కూడా ఎప్పుడు మనకి అవసరం లేకుండా, అంటే ఆయన లోపల నుంచి అంత ఆనందం ఇచ్చేటప్పుడు మళ్ళీ మనకి తెలిసి చెప్పాల్సిన అవసరమే రాకుండా ఆయన అంత అనుగ్రహించటం వల్ల ఒక మాట కూడా మాట్లాడకుండా నేను అనేక సార్లు వచ్చేసిన రోజు జున్నూరులో 3 వారం వేసే రోజులు ఉండి మాట మాట్లాడకుండా వచ్చేసిన రోజులు చాలా ఉన్నాయి. అంటే కల్లమ్మ గారు, నాన్నగారు కుటుంబంలో వాళ్ళు కూడా ఏంటి పని అక్కడ నుంచి వస్తుంది ఒక మాట మాట్లాడద్దు, అంటే బయట వాళ్ళకి అది కనిపించేది కాదు, బయటికి చెప్పగలిగేది కాదు, ఆ లోపల ఆనందం, ఆయన కృప అలా ప్రవహించటం వల్ల మాటతోటి ఏదైనా మాట అవసరం అవుతే ఆయనే పిలిచి ఆ మాట వరకు మాట్లాడి, ఆ మాట వరకు చెప్పి అంతవరకే ఒక మాట రెండు మాటలు, ఎప్పుడన్నా మాట్లాడితే ఒక మాట రెండు మాటలు అంతే, అంతకన్నా ఎక్కువగా మా ఇద్దరి మధ్యన ఆ మాటలు అనేవి చాలా తక్కువగా. మాట మాట్లాడి నాకు ఏదన్నా సంజ్ఞ నువ్వు భక్తిగా ఉండు, నువ్వు ఎలా ఉండు, నా అలా ఉండు అంటే నేను అవన్నీ ఆచరించి ఆచరించడానికి ప్రయత్నం చేసి కష్టపడి అట్లన్నీ ఆచరించి ఆ శాంతిని పొందాల్సి వచ్చేదేమో. కానీ మాటతో కూడా మనకి ఈ మాటను నువ్వు తీసుకో అనకుండా డైరెక్ట్గా శాంతిని ఇవ్వటం వల్ల మనకి ఆ మాటలు కూడా తక్కువగా మాట్లాడి ఆయన అనుగ్రహం అంటే ఇంత అనుగ్రహం ఉంటుందా? ఆయన్ని వదిలిపెట్టి ఆయన దేహానికి దూరంగా జీవించటం అనేది చాలా కష్టంగా ఉండేది. ఇంట్లో వాళ్ళందరూ కూడా నేను దూరంగా ఉండి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆనందంగా ఎంతో వైభవంగా ఉండి ఇంటికి వచ్చేటప్పుడు నేను ఆ ఆనందం నా మొహంలో వ్యక్తమైనా ఈ ఇంట్లో ఉంటున్నానేంటి అనే తలంపు వాళ్ళు కూడా గ్రహించి ఈవిడి ఏంటంటే అసలు ఇంతమంది ఇంత అన్ని అనువైన పరిస్థితులు ఉన్నా ఏమీ కష్టం లేదు నాకు, సంసారంలో కుటుంబంలో ఏమీ ఇబ్బందులు లేవు, ఏమీ లోటు అనేది తెలియని కుటుంబం అయినప్పటికీ నాకు ఆ బాహ్యంగా నాకు ఆనందం నా మొహంలో కనిపించేది కాదు. నాకు నాన్నగారి దగ్గరకు ఉండటమే ఆనందం, కానీ ఇక్కడ కుటుంబంలో ఉండటం నాకు ఆనందంగా అనిపించేది కాదని వాళ్ళు గ్రహించేవారు. నాకు లోపల ఉన్న మాటని ఈ మాటను మనం ఎలా చెప్తాం, మనకి ఇక్కడ ఆనందం లేదు అని చెప్పేసి నాన్నగారి దగ్గర ఆనందం అని చెప్పగలుగుతాం, కానీ ఇక్కడ ఆనందంగా ఉండలేకపోతున్నాను అనేది మనం నోటితోటి చెప్పకపోయినా సరే వాళ్ళు గ్రహించి నాకు ఎప్పుడు కూడా ఎప్పుడు జిన్నూరు వెళ్ళటానికి అక్కడ వెళ్ళటానికి వీళ్ళు నాకు సహకరించేవారు, ఎప్పుడంటే అప్పుడు పంపించేవారు ఇంట్లో, అలాగే అక్కడ కూడా అన్ని సౌకర్యాలు ఉండే. అందుకని చెప్పేసి మనం నాన్నగారిని ఆయన్ని ఆశ్రయించి జీవించటానికి ఆయన సమక్షంలో జీవించటానికి ఆ ఆనందం పెరగటానికి మనకి ఎన్ని అవకాశాలు ఎన్ని అవకాశాలు ఉంటాయో అన్ని అవకాశాలని నా జీవితంలో నాన్నగారు అనుగ్రహించారు. ఈ అవకాశం లేదు అనుకోవటానికి లేదు, అన్ని అవకాశాలని ఇచ్చే ఆయన అంతలాగా అనుగ్రహించారు. అందుకే అని నాన్నగారు తోటి ఏ నాన్నగారు దేహం వదిలిపెట్టేసేటప్పుడు ఒక 2-3 నెలల ముందు ఒకసారి నన్ను గదిలో అడిగారు, ఏంటి సంజ్ఞ ఏమీ చెప్పవు ఎప్పుడుని, ఏమి చెప్పవేంటి ఏమన్నా అడుగు అన్నారు. అడుగు అంటే నాకు లోపల నుంచి అప్పుడు కూడా నాన్నగారు మీరు చెయ్యింది ఏముంది ఇవ్వంది ఏముంది, ప్రతిదీ అన్నీ మీరు చేస్తున్నారు అన్నీ చూస్తున్నారు, ఇంకా మీకు తెలియంది లేదు చెయ్యనిది లేదు. మన మనసేంట ఆయన తెలియంది లేదు చెయ్యనిది లేదు, ఇంకా ఏం అడుగుతావు నాన్నగారు ఏం అడుగుతాను అన్నా. అంటే ఆయన ఎందుకు అడిగారంటే దేహం వచ్చినప్పుడు ఆ వైభవం ఏదైనా మనకి దేహం వదిలేస్తా కూడా ఏదన్నా మనం అడిగితే ఇచ్చి మన ఇంకా ఆ దయ చూపించాలి, ఎప్పుడు అడగదు. ఇప్పుడైనా కనీసం భూమిని వదిలి వెళ్ళిపోయేటప్పుడైనా సరే ఏమన్నా అడుగుతుందేమో అని చెప్పేసి ఏమి అడగవేంటి ఏమి అడగవేంటి ఏదోటి అడుగు అని చెప్పేసి అడిగారు. ఏం అడగమంటారు నాన్నగారు, మీకు తెలియంది ఏముంది మీరు ఇవ్వంది ఏముంది అని అంటే సరేలే అని చెప్పేసి తల పక్కకు పెట్టుకుని ఆయన అంటే నాకు ఆ సంఘటన వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆయన సైలెంట్గా మన జీవితంలో అన్ని చేసేస్తా ఉన్నప్పుడు నోటితోటి అడగాల్సిన అవసరమే రాలేదు. అవసరం లేకుండా మనం కూడా ఏమడుగుతాం చేసేస్తా ఉంటే అన్నీ, ఇది చెయ్యలేదు అనేది మనకి ఏదన్నా అనిపిస్తే కదా అన్ని చేసేస్తున్నారు కదా. మన అవసరాలన్నీ మా దేహ అవసరాలే కాదు, మానసిక అవసరాలే కాదు, అనంతమైనటువంటి శాంతిని కూడా ఆయన మనకి ఇచ్చి ఇవ్వటం వల్ల నాన్నగారు శాంతి లేదు పోని శాంతిని ఇవ్వండి అని అడగటానికి అది ముందులో వచ్చినప్పుడు నాన్నగారు ఈ ప్రపంచానికి సంబంధించిన శాంతి కాదు అనంతమైన శాంతి కావాలి అని చెప్పేసి అప్పుడు అడిగాం. అప్పటి నుంచి ఇంకా మనకి ఆయన కురిపిస్తా ఉన్నారు, అన్ని చూస్తున్నారు. ఇంకా మనకి అడగాల్సిన అవసరమే లేకుండా, మన జీవితంలో మాట్లాడాల్సిన అవసరమే లేకుండా ఆయన అలాగా మనల్ని అనుగ్రహించి అనుగ్రహించి వెళ్ళారు. ఆయన యొక్క ప్రేమ, నాన్నగారి యొక్క, మనం ఈ మాటలన్నీ, ఈ మాటకి మూలం ఆయన ప్రేమ. ఆయన ప్రేమని ఆప్యాయతని మనం అందరము జీవితాల్లో అనుభవిస్తా ఉన్నాం. ఆయన ప్రేమమన్నీ ఆ మాట రూపంలో మారుస్తుంది, కానీ ఆ ప్రేమ ఆప్యాయత వల్ల మనం ఆయన చెప్పినటువంటి మాటను మనం పట్టుకోగలుగుతున్నాం. నాన్నగారి యొక్క ప్రేమని మనం ఎంత అనుభవించామో, అంటే అసలు ఇటువంటి అద్భుతమైన వైభవమైన దేహానికి మనస్సుకి సంబంధం లేనటువంటి ప్రేమ మనం అనుభవించటం వలాన్ని మనకేంటంటే ఇంకెక్కడి నుంచి ప్రేమని ఆశించాం. నాన్నగారి దగ్గర నుంచే మనకి అది రావటం వల్ల, మనం ఆశించకుండానే రావటం అనేది మన జీవితాల్లో అద్భుతమైంది. గురు పౌర్ణమికి 91లో గురు పౌర్ణమికి నాన్నగారి దగ్గర ఉన్నానండి. ఎప్పుడు కింద సంవత్సరం ఈ సంవత్సరం తప్పితే ఎప్పుడు నాన్నగారితో పాటు ఓ 2,000 మంది, 3,000 మంది, 5,000 మంది, 10,000 మంది భక్తులు ఉన్న రోజులు కూడా ఉన్నాయి. అటువంటి గురు పౌర్ణములన్నీ ఆయన మనకి చూపించారు జీవితంలో. అంత వైభవంగా బాహ్యంగా అంతమంది భక్తుల మధ్యన నాన్నగారిని చూడటం, ఆ భక్తుల యొక్క ఆర్తిని భక్తిని చూడటం, ఇప్పుడు మళ్ళీ మనకి ఎవరు లేకుండా మనకి భక్తులు ఆయన దేహమే కాదు భక్తుల మధ్యన కూడా లేకుండా ఉన్నప్పటికీ కూడా మనకి లోపల నుంచి ఆనందం ఆయన ఇస్తున్నారు. అంటే దేహంతో సంబంధం లేనటువంటి ఆనందాన్ని ఆయన ఇవ్వటం వల్ల మనకేంటంటే ఏది కూడా ఆ రోజు అంత మంది మధ్యన మనకి అన్ని వేల మధ్యలోని ఆనందం ఈరోజు ఎవరు కనిపించ గురువు దేహం కనిపించకపోయినప్పటికీ బాహ్యంగా భక్తులు కూడా కనిపించకపోయినప్పటికీ మనకి అంతర్యామిగా ఉండే లోపల ఉండి ఆయన ఇచ్చే ఆనందం అద్భుతమైంది. అంటే అది చూపించారు, ఇది చూపిస్తున్నారు, కానీ అప్పుడు ఆనందమే, ఇప్పుడు ఆనందమే, ఆనందంలో ఎటువంటి మార్పు లేదు. అప్పుడు భక్తుల మధ్యన ఆయన దేహం ఎదురుగుండానే అనుభవించాం, ఇప్పుడు ఆయన దేహం లేనప్పటికీ భక్తులు మధ్యన లేకపోయినప్పటికీ అదే ఆనందాన్ని ఆయన మనకి రుచి చూపిస్తున్నారు. అది అద్భుతం. నాన్నగారు అంటే జీవితం, ఆయన మన జీవితంలో ప్రవేశించక ముందు స్పిరిచువల్ లైఫ్ అనేది సున్నా, ఆయన ప్రవేశించిన తర్వాత అది పరిపూర్ణమైపోయింది అనిపిస్తుంది నాకు. అంటే ఎప్పుడు అందరూ అంటా ఉంటారు, అసలు ఎప్పుడు నీకు, నాన్నగారు అన్నారు ఒకరోజు, అడిగారు, సంజయ నీకు సబ్జెక్ట్లో ఎటువంటి డౌట్స్ లేవు కదా. నాన్నగారు ఈ 30 సంవత్సరాల్లో నాకు డౌట్ అనే సబ్జెక్ట్లో డౌట్ అనేది ఈ 30 సంవత్సరాలు రాలేదు. ఇప్పుడు దాకా ఆయన రానివ్వలేదు ఎప్పుడు డౌట్ అనే సబ్జెక్ట్లో. ఏమో మనసు, మనసును నమ్మకూడదు కదా, ఎప్పుడైనా వస్తే రావచ్చు. అందుకే ఇప్పుడు దాకా మాత్రం నాకు డౌట్స్ అనేవి ఈ 30 సంవత్సరాల్లోనే రాలేదు నాన్నగారు అన్నా. డౌట్ ఉన్నంత వరకు డౌట్స్ రావచ్చు, కానీ 30 సంవత్సరాల్లోనే మనకి రాలేదు, ఇప్పుడు దాకా రాలేదు. అంటే వెంటనే నాన్నగారు ఇంత, అంటే ఆ క్లారిటీకి మనం మనస్సులో ఎంత క్లారిటీ ఉందో ఆయన ఎప్పుడైనా చెక్ చేసుకుంటా ఉంటారు. అలాగా డౌట్ అనేది నీకు సబ్జెక్ట్లో లేదు కదా అని ఆయన అడిగినప్పుడు నేను కూడా అంత స్పాంటేనియస్గానే చెప్పే ఆ యోగ్యతని అర్హతని కూడా ఆయన ఇచ్చారు. ఎప్పుడైనా సరే ఆయన ఏది అడిగినప్పటికీ నేను వెంటనే ఆన్ ది స్పాటే చాలా క్లియర్గా చెప్పగలిగేదాన్ని, అది ఆయన ఇచ్చిన అనుగ్రహం అనుకుంటాను. నాన్నగారు, అమ్మా, నీకు భగవాను భగవాన్ రూపం భగవాన్ టీచింగు నీకు సరిపోతాయి. నీకు ఎప్పుడన్నా భగవద్గీత కావాలంటే చదువుకో, నీకు అవసరం లేదు, కావాలంటే చదువుకోవాలనిపిస్తే చదువుకో. భగవాన్ టీచింగ్ నీ జీవితానికి సరిపోతుంది అంటే నాన్నగారు భగవాన్ మీద వంక పెట్టి చెప్తారు. నేను లోపల అనుకున్నాను, నాన్నగారు భగవాన్ అంటారేంటి, మీరు కదా ఇక్కడ నాకు ఎదురుగుండా మీరున్నారు, మీ టీచింగ్ మీరు భగవాన్ టీచింగ్ని మన జీవితంలో ప్రవేశింపచేసింది నాన్నగారి యొక్క ఆ దేహం ద్వారా, ఆయన యొక్క ఆ ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని మనం భగవాన్ని కిందటి జన్మలో మనం ఆయనతో కనెక్షన్ ఉంటే ఉండొచ్చు, మనకి ఉండి తీరుతుంది అనేది మన స్పిరిచువల్ లైఫ్ చెప్తుంది. కానీ ఇప్పుడు మాత్రం ఆ నాన్నగారు ఆ దేహం ద్వారా మనకి ఇంత అనుగ్రహాన్ని ఇచ్చారు. ఆయన యొక్క టీచింగ్ కానీ, ఆయన యొక్క రూపం కానీ, ఆయన యొక్క నామం కానీ, మనకి ఆయన్ని నాన్నగారు అనగానే ఇలా పిలవగానే అలాగ వెంటనే అంటే ఒక 2 నిమిషాలు టైం కూడా అక్కర్లేకుండా ఆయన మనకి ఆనందాన్ని, ఇప్పుడు పిలిస్తే ఎప్పుడు ఆనందం కాదు, పిలిస్తే వెంటనే ఆయన మనకి పలుకుతుంది. ఎక్కడో ఉండి పలకట్లేదు, మన అంతర్యామిగా ఉండి ఆయన అంత ఆనందాన్ని ఇస్తున్నారు. ఈ జీవితానికి మనం నాకెప్పుడు ఏదో పూర్వజన్మలో ఏమో చేసాము, పూర్వజన్మ పుణ్యం అలాగా అంటే నాకు ఏమో మనకి అవన్నీ తెలీదు, నాన్నగారి యొక్క అనుగ్రహం అంతే. మనం పూర్వజన్మ పుణ్యం చేసుకుని వచ్చామేమో అనిపించదు, నాకు అలా అనిపించదు. నాన్నగారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండటం వల్ల, ఏమాత్రం వెలితి అనేది లేకపోవటం వల్ల ఆయన అనుగ్రహంలో మనం ఇంత ఆనందంగా ఉంటున్నాం భక్తులందరూ అనిపిస్తుంది. ఆయన చూస్తే ఆనందం, ఆయన మాట్లాడితే ఆనందం, మాట్లాడకపోతే ఆనందం, సబ్జెక్ట్ చెప్తే ఆనందం, సైలెంట్గా కూర్చుంటే ఆనందం, ఏదైనా ఆనందమే. ఆయన ఆ దేహం ద్వారానే కాకుండా, ఆ ప్లేస్ యొక్క వైభవమే కాకుండా, ఆ ఇంటి యొక్క వైభవమే కాకుండా, ప్రతిదీ నాన్నగారికి సంబంధించింది ఏది చూసినప్పటికీ ఆనందమే. నాకు ఆయనతో ఎంత అనుబంధం ఉందో ఆ ప్లేస్తో కూడా అంత అనుబంధాన్ని ఇచ్చారు. అలాగే ఆ కుటుంబంలో వాళ్ళు కూడా నాకు నాన్నగారిని నాన్నగారి కుటుంబాన్ని నేను ఎప్పుడు వేరు చేసి నా మనసులో ఎప్పుడు అటువంటి థాట్ రాలేదు. నాన్నగారు ఒకసారి అన్నారు, అమ్మా నా మీద నీకు ఎంత ప్రేమ ఆప్యాయత ఉందో, నా కుటుంబం పట్ల కూడా నీకు అంత గౌరవం అభిమానం ప్రేమ ఉన్నాయమ్మా, నాకు చాలా సంతోషం అన్నారు. అంటే ఆయన్ని వాళ్ళ కుటుంబం నుంచి ఆయన వేరు చేసి ఇప్పుడు నా మనసు అనిపించలేదు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళందరూ కూడా ఎంతో ఆయన దేహం ఆ కుటుంబంలో జీవిస్తుంది అంటే వాళ్ళ ఎంత పూర్వ జన్మ పుణ్యం, వాళ్ళ వైభవం, నిరంతరం ఆయనకి ఏ అవసరాలు, ఆయనతో జీవించే అవకాశం, ఆయన అవసరాలు చూసే అవకాశం, ఆయన నిరంతరం ఆయనతో కలిసి జీవించే అవకాశం, వాళ్ళకి ఎంతో వైభవమైన జీవితం అనేదే తప్పితే నాకు ఆయన కుటుంబాన్ని ఆయన్ని వేరు చేసేప్పుడు నాకు అనిపించలేదు. అందుకని నాన్నగారు అలాగా ఒకసారి నా కుటుంబం పట్ల, నా పట్లే కాకుండా నా కుటుంబం పట్ల నీకున్న గౌరవానికి, ఆ అభిమానానికి, ప్రేమకి నాకు సంతోషం అమ్మా అని చెప్పారు. అంటే ఎప్పుడైనా ఒక మాట మాట్లాడితే విడదీసి చెప్పేవారు. మేము ఒక 5-6 సంవత్సరాల కిందట శృంగేరి వెళ్దాం అనుకుని, ఎప్పుడు నేను యాత్రలకు వెళ్ళలేదు, ఆయన మనకి ఆయన నిరంతరం పిలిస్తే పలుకుతా ఉంటే మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరమే లేకపోయింది. ఆయన దేహానికి దూరంగా ఉండటానికి చాలా కష్టం అనిపించేది. అందుకని చెప్పేసి ఆయన దేహానికి దగ్గరగా ఉండటానికి మనం నిరంతరం దానికోసం ఎప్పుడు అవకాశం వస్తుందా అని చెప్పేసి చూసేవాళ్ళం. జున్నూరు వాసులు అంటే కూడా నాకు జున్నూరు వాసులంటే ఎంత వైభవం వాళ్ళు ఎదురుగుండా పొద్దున్న నుంచి రాత్రి దాకా ఎప్పుడంటే అప్పుడు నాన్నగారిని చూసుకునే అవకాశం ఉంది కదా అని చెప్పేసి వాళ్ళ జీవితం యొక్క వైభవం కూడా నాకు చాలా ఇష్టం అన్నమాట. ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు వెళ్ళాలి మనం అనుకుని నాకు జిన్నూరులో నన్ను అక్కడ నివాసం చేయకపోయినప్పటికీ అక్కడ నివాస యోగ్యత నాకు లేకపోయినప్పటికీ ఆ జిన్నూరు వాసులన్నా వాళ్ళ కుటుంబం అన్నా ఆ ఊరన్నా భక్తులన్నా నాకు అమితమైనటువంటి వాళ్ళందరూ ఎంతో ఆనందాన్ని నాన్నగారి సమక్షంలో అనుభవిస్తున్నారు, వైభవమైన జీవితము అనే ఆనందం అన్నమాట. నాకు వాళ్ళు అనుభవిస్తున్నారు వాళ్ళు చూస్తున్నారు మనకు లేదు అనేది లేదు. ఎందుకంటే ఆయన స్మరించకుండానే ఆయన మనకి ఆయన స్మరించి అందరూ గురువును స్మరించి ఆనందాన్ని పొందుతారు. కానీ నాన్నగారు భక్తులు మాత్రం ఆయన స్మరించి మనందరినీ మనకి ఆనందాన్ని ఇచ్చారు. మనదంతా తిరకాసు. అందరూ సాధన చేసుకుంటే మనకి సాధనంతా నాన్నగారి. అలాగే వాళ్ళు గురువుని స్మరిస్తూ ఉంటారు. మన్ని నాన్నగారు స్మరించి మన జీవితాల్లో ప్రవేశించి మన్ని స్మరించి మనకి ఆనందాన్ని పంచిపెట్టారు. నాన్నగారు అలా గుర్తుకొచ్చేస్తూ ఉండేవారు. ఏంటి అసలు మనకి ఏంటో భక్తి లేదు, ఏమీ విశ్వాసం అని, ఏమి పెద్ద శ్రద్ధ అని ఏమీ తెలీదు, ఏ నాన్నగారు ఏంటి అస్మాన గుర్తుకొచ్చేస్తున్నారు అనుకునేదాన్ని. నాన్నగారు అస్మాన గుర్తుకొచ్చేస్తా ఉంటారు. ఏంటి మన జీవితంలో ప్రవేశించిన తర్వాత ఈయన అస్తమానం మనకి ఒక భాగం అయిపోయి కుటుంబ సభ్యుల కన్నా ఆయన ఎక్కువ ప్రధానంగా ఆయన భాగాన్ని ఆయన హృదయాన్ని ఆయన నివాసంగా చేసుకుని ఎక్కువ భాగాన్ని ఆయన ఆక్రమించేశారు. పక్కన మిగిలిన వాళ్ళందరినీ పక్కకు గేంటేస్తారు. కుటుంబ సభ్యులనే కాదు, మిగిలిన వాళ్ళనే కాదు, అన్నీ మన జీవితంలో వాళ్ళు పక్కకి ఉండిపోయారు. నాన్నగారే ప్రధానంగా, ఆయనతోటే మనకి ఆ లింక్ అంతా. ఏది చూసినప్పటికీ ఆయన ప్రధానం. ఆయన ప్రధానంగా మన జీవితాల్లోకి అలాగ మన హృదయాన్ని ఆక్రమించుకోవటం అనేది నాన్నగారు చక్కగా చెప్తా ఉంటారు. కొద్దిగా స్థలం భగవానికి కానీ నాన్నగారికి కానీ ఇస్తే నాన్నగారు అని అమ్మా ఈ భగవాన్ ఉన్నాడే కొద్దిగా ప్లేస్ ఇచ్చామనుకో, ఆ ప్లేసు కొద్దిగా హృదయంలో ఆయనకి ప్లేస్ ఇస్తే మొత్తం హృదయాన్నంతా ఆక్రమించేస్తాడమ్మా అనేవారు. అలాగే నాన్నగారు ఆయన యొక్క అనుగ్రహం వల్లే మన జీవితాల్లోకి ఆయన ప్రవేశించి మనకి సాధన పేరుతో సఫరింగ్ అనేది లేకుండా, కష్టం అనేది లేకుండా, ఆనందంగానే అన్ని ఆనందంగానే ఆయన ప్రేమ ఆప్యాయతలతోటి మనకి అన్నిటినీ సాధన పేరు, అసలు సాధన అనేది మనకి కష్టం అనేది సఫరింగ్ అనేది తెలియకుండా ఆయన మన హృదయాలన్నింటినీ ఆక్రమించేస్తారు. ఏదైనా చిన్న తలంపు ఆయన వస్తే ఏంటి తలంపు వచ్చింది, అయ్యో ఇటువంటి తలంపు నాన్న ఫస్ట్ ఆయన మన హృదయంలో ఉండి ఆ తలంపు ఎవరైనా మన ఇంటికి మహాత్ములు కానీ నాన్నగారు కానీ వస్తూ ఉంటే మన హృదయం మన ఇల్లంతా శుభ్రం చేసేసుకుంటా ఉంటాం. శుభ్రం చేసేసుకుని అంటే వాళ్ళు నాన్నగారు వస్తున్నారనుకోండి ఇల్లంతా మనం తెగ సర్దేసుకుంటా ఉంటాం. ఎందుకు, ఆయన ఆనందంగా మన ఇంట్లో ఉండటానికి వస్తాం అని చెప్పేసి ఇల్లంతా శుభ్రం చేసేసుకుని ఆయన రావటానికి ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే ఆయన ప్రవేశించిన తర్వాత నా మనసునంతా ఆయన శుభ్రం చేయటం మొదలు పెట్టారు. అలా శుభ్రం చేసేటప్పుడు ఒక్కొక్క తలంపుని నాకు చూపిస్తూ ఉండేవారు. ఆయనకి తెలిసిన తర్వాతే నాకు తెలుస్తుంది ఆ తలంపు అనేది, నాకు స్పష్టత ఉండేది. ఒకసారి తణుకు ఒక భక్తుని ఇంట్లో నాన్నగారు 1991లో ఆయనతో పాటు నన్ను తీసుకెళ్లారు. ఆవేళ అన్నారు నా దగ్గర కూర్చొని, అమ్మా పాల్ బ్రెంటన్ ఏమన్నాడంటే భగవాన్ తోటి నా మనస్సులో ఏదో తెలియకుండా దాచుకుందాం అనుకుంటున్నాను. అంటే మనకు కూడా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు పట్టు సవరించుకుంటాం, తల సవరించుకుంటాం, ఇవన్నీ సవరించుకుంటాం. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం మనస్సు సవరించుకుంటాం. ఎందుకంటే ఆయన బాహ్యంగా ఏమీ చూడటం, మిగిలిన లోకం అంతా బాహ్యంగా చూస్తుంది. కానీ గురువు ఏం చేస్తాడు, మన మనసును చూస్తూ ఉంటాడని మనకు కూడా అర్థమవుతుంది కదా. అందుకని చెప్పేసి మన మనసును సవరించుకుంటా ఉంటాం. గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదన్నా మనలో దోషాలున్నా బలహీనతలున్నా అవన్నీ గురువుకు తెలుసుకోవాలనుకో, అట్లా పక్క గెంటేసి మనకి ఏమి అవి మనలో లేనట్టుగా మనం అట్లా పక్క గెంటేస్తాం. పక్క గెంటేసి ఏమీ తెలియని అమాయకంగా వాళ్ళ దగ్గర వాళ్ళ సమక్షంలో కూర్చుంటాం. అలాగే పాల్ బ్రెంటన్ కూడా తనలో ఉన్న బలహీనతలు, ఏవైతే సీక్రెట్ బర్డెన్స్ ఉన్నాయో, ఏవైతే గురువుకి అంటే తెలిస్తే గురువు తీసేస్తాడు అనేది మనకు అర్థం అవ్వక అట్లా తెలియ మన పక్కకు పెట్టేసి మనం వాళ్ళ సమక్షంలో కూర్చుంటాం. వాళ్ళు ఏం చేస్తారు, ఆ హృదయాన్ని పవిత్రం చేయటానికి, మన మనస్సును పవిత్రం చేయటానికి ఆయన మొత్తం అంతా ఆక్రమించాలి కదా మరి హృదయం అంతా. అందుకని మనలో ఉన్న బలహీనతలు మనకు చూపిస్తూ ఉంటారు. చూపించినప్పుడు ఎక్కడ ఉంటే మనం తప్పించుకోవచ్చు, కానీ ఆయన సమక్షంలో ఉన్నప్పుడు, ఆయన దేహం సమక్షంలో ఉన్నప్పుడు ఆయన మన హృదయంలో ఏ బలహీనత ఉందో, మన మనసులో ఏ బలహీనత ఉందో అది మన శిరస్సులోకి తీసుకొచ్చి ఆయన స్పష్టంగా పెద్దదిగా చూపించినప్పుడు అప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది, మనం దాచుకుందామంటే దాగదు. ఆయన బయటికి తీసుకొస్తున్నారు, బయట దాన్ని పెద్దదిగా చేసి చూపించి ఆ దోషాన్ని మన్నించి తొలగించటానికే భగవంతుడు చూపిస్తున్నాడు అనేది మనకి తెలిస్తే కనుక మనం వెంటనే ఆ దోషాన్ని మనం కప్పిపుచ్చుకోవటానికో దాన్ని చూడం. గురువుకు తెలిసిన తర్వాతే మనకి ఆ దోషం తెలుస్తుంది. మన మనసుకు మూలంగా ఉన్నటువంటి, ఆత్మగా ఉన్నటువంటి ఆ గురువుకి తెలిసిన తర్వాతే మన మనసులో ఉన్న బలహీనత మనకి చూపించి తీసేయటానికే చూపిస్తున్నాడు అనేది మనకు అర్థమవుతే దాన్ని పక్కకు నెట్టేయకుండా ఆ గురువు ఎందుకు చూపిస్తున్నాడు మన ఆయన సమక్షంలో ఇది ఉంది తీసేస్తున్నాను అని చెప్పేసి చూపిస్తున్నాడు, మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు, మనకి దాన్ని దాచుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఏదైతే గురువుకు తెలియకూడదు అనుకుంటామో గురువు ఏం చేస్తాడంటే ఆయనకి తెలియనిదంటూ లేదు, ఆయన సర్వాంతర్యామి, మన హృదయవాసి. ఆయనకి తెలిసిన తర్వాతే మన తలంపు కూడా మనకి తెలుస్తుంది అనేది మనకి అవగాహన తీసుకురావటానికి ఆయన సమక్షంలో మనం ఏదన్నా దాచుకుందామంటే ఓపెన్ చేసేస్తారు. ఆ ఓపెన్ చేసినప్పుడు మనం కంగారు పడకుండా అది ఎందుకు ఆయన సమక్షంలో వస్తుంది, ఆయన తీసేద్దాం అనుకుంటున్నారు, దాన్ని శుభ్రం చేద్దాం అనుకుంటున్నారు, మన దోషం, మన దోషాన్ని తీసేయటానికే మన దోషాన్ని మనకు చూపిస్తున్నారు అనేది మనకు అర్థమవుతే మనం దాన్ని సిగ్గుపడం, దాన్ని దాచుకోవటానికి ప్రయత్నించం, దాన్ని ఎస్కేప్ చేయటానికి కూడా ప్రయత్నించం. నాన్నగారు ఈ బాల్ ఫ్రంట్ అన్నమాట నాకు చెప్పినప్పుడు, అమ్మా ఏదైతే దాచుకుందాం అనుకుంటున్నాడో బ్రంటన్ అవన్నీ ఆయన సమక్షంలో, ఆయనకి దాచుకుందామన్నీ అన్నీ కూడా ఆయన సమక్షంలో బయటికి తీసుకొస్తున్నాడు. అంటే గురువుకి దాచుకోలేము ఏమి, ఆయనకి ఎస్కేప్ అవ్వలేము. ఆయన దాంతా ఓపెన్, మన మనసు అంతా ఆయనకి ఓపెన్ అనేది మనకి అర్థం అవుతుంది. నేను నా నాన్నగారు మీకు తెలుస్తుందని తెలిస్తేనే కదా మా లోపాన్ని మన లోపాన్ని మనం సవరించుకుంటాం. మన లోపం ఎవరికి గురువుకి తెలియట్లేదు అంటే కనుక, ఆయనకి తెలియదు అనుకుంటే కనుక మనం ఆ లోపాన్ని సవరించుకోవటానికి కూడా ప్రయత్నిస్తాం. నాన్నగారు మీకు తెలుస్తుందని నాకు తెలుస్తుంది కదా, అందుకనే నేను లోపాన్ని సవరించుకోవటానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఎస్కేప్ అవటానికి కానీ దాచుకోవటానికి కానీ ప్రయత్నించట్లేదు నేను. మీకు తెలుస్తానని నాకు తెలుస్తుంది కాబట్టి మారాలి, మన మనసులో వచ్చిన ఆ తలంపుని ఆ వాసనని బయటికి తీసుకోవాలి అనే ప్రయత్నం, మీ అనుగ్రహం వల్ల ఆ ప్రయత్నం చేస్తున్నాను, అది జరుగుతుంది. మార్పు అనేది నాకు మీకు తెలుస్తుంది అనేది నాకు తెలియటం వల్లే నేను మారుతున్నాను అనేది నాకు తెలుస్తాను నాన్నగారు అని. అంటే మనం దాచుకుందాము, ఎస్కేప్ అవుదాము అంటే మనని మనం ఆ బలహీనతను తీసుకోవటానికి కష్టంగా ఉంటుంది, మనకి మనం మారటం కష్టంగా ఉంటుంది కాబట్టి దాన్ని పక్కన గెంటేద్దామని చూస్తాం. కానీ గురువు ఏం చేస్తాడు, అది మనకి అశాంతి అలజడే ఆ లోపల ఉన్నటువంటి శాంతిని పొందటానికి అదే అడ్డం అని ఆయనకు తెలుసు కాబట్టి ఆయన తీసేయటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆయన తీసేయటానికి మనకి చూపించి తీసేయాలి కాబట్టి చూపిస్తూ ఉంటాడు ఆయన సమక్షంలో. అది మనకు తెలిసినప్పుడు వెంటనే మనం యాక్సెప్ట్ చేస్తూ ఉంటాం. అలాగే 91లో పాల్ బ్రంటన్ ఎలా చెప్పాడు, అది నాకు చెప్పి నా లోపల ప్రతి తలంపు ఆయనకి తెలుస్తుంది, ఆయనకి తెలిసిన తర్వాతే నాకు తెలుస్తుంది అనే స్ఫురణని, హృదయవాసిగా ఉన్నాను అనే స్ఫురణని చాలా బలంగా ఇచ్చారు. అందుకని ఎప్పుడూ కూడా నాకు మాట అవసరం లేదు, లోపల ఆయనతో మాట్లాడుకుంటా ఉంటాం కదా, నిరంతరం ఆయనతో సంభాషణ జరుగుతూనే ఉంటుంది. ఎవరితో మాట్లాడతాం, ఆయనతోటే మాట్లాడుకుంటా ఉంటాం నిరంతరం. మనసు నిరంతరం ఆయనతో సంభాషించేటప్పుడు అంతర్యామిగా ఉన్నవాడితోటి బాహ్యంగా ఆయనతో మాట్లాడామా లేదా అనేది మనకి గుర్తే ఉండదు, అది గుర్తే ఉండదు. నిరంతరం ఆయనతో సంభాషణ జరుగుతుంది కదా, ఇంకా మనకి అన్నీ సంభాషిస్తున్నాం, మన లోపాలన్నీ ఆయనకు తెలుస్తుంది ఆయన తీస్తున్నాడని తెలుస్తుంది. ప్రతిదీ తెలియటం వల్ల ప్రత్యేకించి మళ్ళీ మనకి ఇంట్లో ఉన్న వాళ్ళకి మనం, మన కుటుంబ సభ్యులకి ప్రత్యేకించి మనం ఏదో గిఫ్ట్ ఇవ్వం. ఎప్పుడన్నా వెళ్ళే గురువు గారి దగ్గరకో బయట బంధువుల దగ్గరకో గిఫ్ట్ ఇస్తాం, అంటే ప్రత్యేకించి ఏదన్నా ఒకటి ఇస్తాం. నిరంతరం ఆయనతోటి సంభాషణ జరుగుతూ ఉన్నప్పుడు ఇన్నర్గా బాహ్యంగా మాటలతోటి అవసరం తక్కువగా ఉంది కాబట్టి ఎప్పుడైనా ఆయన అడిగినప్పుడే చెప్పేదాన్ని, కానీ చెప్పాల్సిన అవసరం చెప్పకూడదని ఎప్పుడు అనుకోలేదు. ఆయన ఓపెన్, నా జీవితం అంతా ఆయనకు ఓపెన్ అనేది నాకు తెలుసు కాబట్టి, మన మనసులన్నీ ఆయనకు ఓపెన్ అని మనకు అర్థం అవుతుంది కాబట్టి మనం దాచుకోవాలని, కానీ చెప్పాలని కూడా అనిపిస్తే చెప్పొచ్చు, చెప్పాలని అనిపించకపోయినప్పుడు ఏం చెప్తాము. నాన్నగారు వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ నా టీచింగ్ గురించి మళ్ళీ అడిగారు, అమ్మ టీచింగ్ నువ్వు ఎప్పుడు మానకుండా చెప్తావు కదా. నాన్నగారు మీకు మాట ఇస్తున్నాను, ఎప్పుడు చెప్తాను, ఎందుకంటే మీ రుణం నేను తీర్చుకునేది కాదు, తీరేది కాదు, తీరేది కాదు, తీర్చుకునేది కాదు గురువు రుణం. అటువంటి గురువు మన్ని బాగు చేయటానికి, ఆ సత్కర్మ చేసే అవకాశం ఇవ్వటానికి మన్ని ఆయన మాటల్ని చెప్పమంటున్నారు. మనతోటి ఆయనకి ఏమి అవసరం లేదు, కానీ మనకి సత్కర్మ కూడా మన భక్తికి సత్కర్మ కూడా ఉంటేనే మనకి జ్ఞానం వస్తుంది. అందుకని చెప్పేసి మన చేత ఈ మాటలు చెప్పిస్తున్నారు. నాన్నగారు చెప్తాను, ఇదివరకు అట్లాగ నేను చెప్పను అని అనలేను నాన్నగారు. మీకు అప్పుడు నేను చెప్పమంటే నాకు కొద్ది టైం కావాలని అడిగాను. కానీ ఇప్పుడు మాత్రం సాధన కిందే మాటలు, మీ మాటల్ని నేను నా ఆనందాన్ని మాటలుగా చెప్తాను. నాన్నగారు వెంటనే ఏమన్నారంటే, నువ్వు పుస్తకాలలో చదివిన మాటలేమీ చెప్పక్కర్లేదమ్మా, నీ అనుభవాన్ని రెండు మాటల్లో చెప్పు సరిపోతుంది, నీ అనుభవం రెండు మాటలు చెప్పు, కానీ ఎప్పుడు మానకు అని పాటిస్తున్నాను నాన్నగారు అన్నాను. నేను మాట ఇచ్చి చెప్తాను అన్నదాకా ఆయన నాతోటి ఆనందం ఆనందంగా ఇది అన్నారు అది అన్నారు నా దగ్గర నుంచి మాటను తీసుకున్నారు. ఎందుకు మాటను తీసుకున్నారు, మాటలు చెప్తామని చెప్పేసి మన్ని బాగు చేయటాలి. ఆ సత్కర్మ సపోర్ట్ ఉండాలి కాబట్టి ఆ మాటను తీసుకున్నారని దేహం వదిలేసే ఒక 5-6 నెలల ముందు ఈ మాటలు చెప్పేటప్పుడు మనకి మనల్ని మనం బాగుపడే అవకాశం. ఎవరికో చెప్పట్లేదు మనం మాటలు, మన మనసుకి మనం చెప్పుకుంటున్నాం. మన మనసుకి మనం చెప్పుకోవటం వల్ల మన మనస్సు బాగుపడుతుంది. అందుకని చెప్పేసి మనం బాగుపడే అవకాశాన్ని గురువు మనకి ఇవ్వటంతో పాటు ఆ సత్కర్మను చేసే అవకాశాన్ని కూడా ఈ మాటలు చెప్పటం ద్వారా ఇస్తున్నారు. ఒక్కొక్కళ్ళ స్వభావాన్ని బట్టి ఒక్కొక్కళ్ళు మాటలు రాస్తారు, ఒక్కొక్కళ్ళు చెప్తారు, ఒక్కొక్కళ్ళు పని చేస్తారు. ఎవరి స్వభావాన్ని బట్టి వాళ్ళని ఆ పనితోటి ఆ సత్కర్మతోటి లింక్ చేస్తారు గురు. ఆ లింక్ చేసేది ఎవరి స్వభావాన్ని బట్టి వాళ్ళకి లింక్ చేయించి ఆ సత్కర్మను చేయించి మరి మన బాధ్యత ఆయనది కదా, మనల్ని ఉద్ధరించే పని ఆయన తీసుకున్నాడు కదా, మనల్ని ఉద్ధరించాలి కదా, మనల్ని బాగుపరచాలి కదా, మన జ్ఞానాన్ని ఇవ్వాలి కదా. అందుకని చెప్పేసి ఈ మాటలన్నింటినీ మన చేత తెప్పిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా నాకు ఈ మాటల ద్వారా ఆయనతో కనెక్షన్. ఈ మాటలు ఏంటంటే బయటికి మాటల కింద కనిపించినప్పటికీ ఆయన అంతర్యామగా ఉండే ఆయన లోపల ఆయన ఏం చెప్పిస్తేనే అది మనం చెప్తాము. ఆయన కనెక్షన్ అనేది అక్కడ మాటలు చెప్పేటప్పుడు ఆయనతో డైరెక్ట్ కనెక్షన్ అనేది వచ్చేస్తుంది. ఆ వచ్చేయటం వల్ల మనకి లోపల నుంచే ఎక్కడో లేడు ఆయన దేహం ఎక్కడున్నప్పటికీ ఆయన అంతర్యామిగా ఉన్నాడు అనే కనెక్షను ఆ బలపట్టానికి మనకి ఆయన లోపల నుంచే ఈ పనులన్నీ చేయిస్తున్నారు. దేహం అక్కడుంది, అంతర్యామిగా ఉన్న వాడితో మన కనెక్షన్ బలపడాలి అంటే ఏ దేహంలో వ్యక్తమైందో ఆ దేహాన్ని ఆశ్రయించి జీవిస్తేనే ఇది అంతర్యామిగా మనకి ఆ కనెక్షన్ అనేది బలపడుతుంది. ఆయన దేహంతో ఎంత అనుబంధం ఉంటే అంతగా మనకి ఆ దేహం అంటే అక్కడ రూపం కాదు, మన మన హృదయ వాసిగా అందరి హృదయాల్లోని ఏ బ్రాహ్మీ స్థితి ఉందో ఏ ఆత్మస్థితి ఉందో అక్కడ వ్యక్తమైంది. ఆయనే మన హృదయాల్లో ఉన్నాడు. ఆయన మనకి ఆ మాటల ద్వారా ఎక్కడో లేదు, నీ హృదయంలోనే ఉన్నాను, నీకు అత్యంత సమీపంగా ఉన్నాను, అందుకే నేను పిలిచిన వెంటనే ఓ పిలిచిన తర్వాత 2 నిమిషాల తర్వాత పలకరు, వెంటనే పంపుతారు. హృదయ వాస్తిగా ఉంది ఆయన చేసే పని, వెనువెంటనే జరిగిపోతుంది అన్నమాట. మనం ఎక్కడ ఉన్నారనుకుంటే ఆయన కూడా ఎక్కడ ఉన్నాననుకుంటాను కదా, కాదు నాకు మూలంగా నువ్వే ఉన్నావు, ఉన్నది నువ్వే. పిలిస్తే తట్టి తట్టి పిలవటం మొదలు పెడితే వెను వెంటని అట్టి పిలవటం అనేది మనకి ఆ కనెక్షన్ అనేది ఆయన కృప వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఏది మన తెలివితేటలతో కానీ మన ప్రయత్నం ఇవన్నీ ఏమి సరిపోవు. మన తెలివితేటలు అనేవి సున్నా. ఆయన అనుగ్రహం అనేది పరిపోదు. ఏది జరిగినప్పటికీ ఆ ఆనందం మనం అనుభవిస్తున్నాము అంటే మనం చేసిన సాధన కాదు, సాధనలతో పని లేదు, ఆయన యొక్క కృప వల్ల జన్మాంతరంలో ఆయనతో ఉన్న అనుబంధం, ఆయన యొక్క కృప మన్ని అలాగ ఆయనతో కట్టిపడారు. ఆయన వైభవం అంతా భక్తుల యొక్క జీవితాల అందరిలోని చూడవచ్చు, ఏ ఒక్కరిలోని కాదు అందరిలోని. ఒక గంట ముందు ఒకళ్ళ దర్శనానికి వెళ్ళవచ్చు, ఒక గంట ముందే ఎవరన్నా ఒక ఎక్స్పీరియన్స్ కానీ అంతర్యామిగా ఆయన ఉన్నాడు అని స్ట్రాంగ్ ఫీలింగ్ కానీ ఒకరికి ముందు రావచ్చు, ఒక అడుగు ఒకరికి వెనక్కి రావచ్చు. క్యూలో నుంచుంటే ముందు ఒకరికి ముందు ఉన్న వాళ్ళకి దర్శనం అవుతుంది, వెనక ఉన్న వాళ్ళకి ఒక 10 నిమిషాలు ఆలస్యం అవుతుంది. కాలం అనేది మన మనసులో ఉంది కానీ అక్కడ భగవంతుడిలో కాలం అనేది. అందుకని మాకే ఆ క్యూలో ఆయన దర్శనానికి నుంచున్నప్పుడు మనకి దర్శనం అయ్యి తీరు. నాన్నగారి జీవితంలో మన ప్రేమ, ఆయన ప్రేమ ఆప్యాయతలతోటే మనం ఏదైనా మార్పు వస్తే ఆయన ప్రేమ ఆప్యాయతల వల్లే మనం మారుతున్నాం. కానీ ఆ ప్రేమ ఆప్యాయతలు లేకుండా మనం మారాలనుకో, మనం కూడా ఎవరికైనా చెప్పినప్పుడు ఒక మాటని వాళ్ళు బాగుండాలి అని చెప్పేసి వాళ్ళ క్షేమాన్ని కోరి చెప్పాలి, ఆ మాట వాళ్ళకి పనిచేస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఆశించి, ప్రేమని ఆశించి కూడా మనం వాళ్ళకి చెప్పకూడదు. వాళ్ళు కేవలం వాళ్ళ క్షేమాన్ని కోరి చెప్పాలి. నాన్నగారు మనని మన ప్రేమను ఆశించి మన దగ్గర నుంచి ఏదో ఆశించి చెప్పలేదు. ఆయనకి భూమి మీద కావలసిందంటూ అవసరం అంటూ లేదు భూమితో. అయినప్పటికీ మనకి ఆయన ప్రేమ ఆప్యాయతలు, మనతో ఏ అవసరం లేకపోయినప్పటికీ కృప కొద్దీ మనం ఎవరికైనా ఒక పని చేస్తే, 1 రూపాయి ఇస్తే 100 రూపాయలు ఇవ్వం, 1 రూపాయి ఇస్తాం, 2 రూపాయలు ఇస్తాం, ఏ వేల కొద్దీ డబ్బులు ఇవ్వం, కొద్ది కొద్దిగా ఇస్తాం, లిమిట్గా ఇస్తాం, సరిపోతుందలే అనుకుంటాం. కానీ నాన్నగారు మనకి చూపించిన కృప అంతులేనిది, హద్దులు లేనటువంటి ప్రేమ. మనం ఎవరికన్నా మన పిల్లలకి ఇచ్చినా సరే, డబ్బులు ఇచ్చినా, ఒక పని చేసినా సరిపోతుందని ఉంటాయి. కానీ నాన్నగారు మనకి సరిపోతుందనుకోవాలి. ఇప్పుడు హద్దులు లేనటువంటి ప్రేమ ఆప్యాయతల్ని మన దగ్గర నుంచి ఏమి ఆశించాల్సిన అవసరం ఆయన లేదు. ఈ భూమికి సంబంధమే లేదు. అయినప్పటికీ మన స్థాయికి దిగి వచ్చి, మన స్థాయికి దిగి వచ్చి ఆయన మనకి ప్రతిదీ, సబ్జెక్ట్ చెప్పటమే కాదు, ప్రతి పనిని మన జీవితాల్లో ఆయన చెయ్యని పని అంటూ లేకుండా పూర్ణంగా ఆయన పనిని చేసేసి వెళ్ళిపోయారు. మనం ఆయనకి సరెండర్ అవ్వటంలో వెలితి ఉంది. మన జీవుడు కాబట్టి మనలో వెలితి ఉంది కాబట్టి మనం సరెండర్ అవ్వటంలో, శరణాగతి పొందటంలో ఆ లోపం ఉంది. ఆయన ఆనందం అందరి హృదయాల్లో ఉన్నటువంటి ఆనందం, ఆయన శాంతి, ఆయన అటువంటి ఆయన మనకి పరిపూర్ణంగా అనుగ్రహించలేరు. ఒకరోజు అటో ఇటోగా మనందరికీ జ్ఞానం వచ్చేస్తుంది అనేది అందరి భక్తులకి, అది దాంట్లో డౌట్ అనేది లేదు. అంటే ఇది చేస్తే వచ్చేది కాదు, ఆయన ఇస్తే వచ్చేది, ఆయన ఇచ్చేస్తాను, అందరికీ ఇచ్చేస్తారు, ఎందుకు ఇచ్చేస్తారు, అందరిలో ఉన్నది ఆయనే, ఎప్పుడు నాన్నగారు ఏమని ఎవరంటే ఏ ఒక్కరిని మిగల్చకుండా అందరికీ జ్ఞానం ఇచ్చేయాలి, వచ్చేస్తుంది. ఏ ఒక్కరిని మిగిలిస్తే వాళ్ళు బాధపడతారు కదా, అందుకని ఏ ఒక్కరూ బాధపడకూడదు, అందరికీ జ్ఞానం వచ్చేయాలి అని అందరికీ. ఇది మనం చెప్పుకునే మాటలు ఏ ఒక్కరికి సంబంధించినవి కాదు, నా దేహానికో నా జీవుడికో సంబంధించినవి కాదు. నాన్నగారు అందరి హృదయాల్లో ఉండే అందరికీ చేసే పని, మనకు అనుభవం అయిన దాన్ని మనం చెప్తా ఉంటాం, అది కొన్ని వేల మందికి అనుభవం కావచ్చు. అందరికీ ఈ వేళ అనుభవం పోయినా రేపైనా అనుభవం అవుతుంది, అంతర్యామిగా ఉంది మనకి చేస్తున్నారు అనేది. అంతర్యామిగా ఉండి చేస్తున్నారనే స్ట్రాంగ్ ఫీలింగ్ ఉండటం వల్లే ప్రతిదానికి మనకి ఆయన ఎక్కడో లేడు, వైకుంఠంలో లేరు, జిన్నూరులో ఆయన దేహం ఉంది, కానీ మన హృదయంలో ఆయన, ఆయన హృదయంలో ఉన్నవాడికి మనం చూసుకోవటం మనకి తెలియదు కాబట్టి ఆయన దేహం దగ్గరికి మనం వెళ్తాం. ఆ దేహం ద్వారా వెంటనే మన ఆయన కృప కొద్దీ మన హృదయంలో ఉన్నాను అనేది ఆయన అక్కడ కనెక్షన్ ఇస్తూ ఉంటారు. ఏది ఇచ్చినప్పటికీ మనం ఈ మాటలు చెప్పుకుంటున్నామంటే ఆయన అనుగ్రహం. అసలు ఆయన ఈ భూమి మీద వచ్చినప్పుడు మనం కూడా ఆయనతో పాటు ఈ భూమి మీద జీవించాం, తిరుగాడాం, ఆయనతో కలిసి జీవించాం, అది అయ్యంత వైభవం. మనకి జ్ఞానం అంటే ఏంటో తెలియదు, నాన్నగారి యొక్క వైభవం తెలియదు, సత్పురుషుడి యొక్క గొప్పతనం తెలియదు, భగవంతుడి యొక్క గొప్పతనం తెలియదు, గురువు యొక్క గొప్పతనం తెలియదు, వాళ్ళందరూ రూపాల్లో ఉన్నది ఒకటి అని తెలియదు. ఏమీ తెలియకపోయినప్పటికీ ఆయన భూమి మీదకు వచ్చినప్పుడు మనందరినీ కూడా తీసుకొచ్చాడు ఈశ్వరుడు, ఆయనతో పాటు ఆనందాన్ని అనుభవించటానికి. కృష్ణుడు వస్తాడు, గోపికలందరూ ఈ భూమి మీదకి వచ్చారు, ఎలా వచ్చారు ఋషులందరూ గోపికల రూపంలో, అలాగ నాన్నగారు వస్తా మన అందరినీ తీసుకొచ్చు. మన యొక్క తెలివితేటలో మన యొక్క పూర్వజన్మ పుణ్యం ఇవన్నీ నాకు అనిపించదు, ఆయన యొక్క అనుగ్రహమే. ఆయన ఈ భూమి మీద తిరిగాడినప్పుడు ఆయనతో కలిసి జీవించాం, ఆయన యొక్క రూపంతో మీదకి ఆయన తీసుకొచ్చినప్పుడు ఆయనతో పాటు మనం ఈ భూమి మీదకి తీసుకొచ్చడంలోనే వైభవం అంతా, ఈశ్వరు యొక్క నిర్ణయం వైభవం మన జీవితాల్లో వైభవం అంతా అక్కడ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. మనం ఇంకా లోటు అనేది భక్తుల జీవితాల్లో ఇది లోటు అనేది ఎవరికి లేదు. బాహ్యంగా ఏదన్నా మనకి తెలివి ఉన్నప్పటికీ మన మనస్సును పరిపూర్ణంగా ఆయన పూర్ణంగా ఆక్రమించేయటం వల్ల మనకి బాహ్యమైన వేటిలోని లోటు అది జరుగుతూ ఉంటుంది. బాహ్యంగా ఎన్ని ఉన్నప్పటికీ మనస్సులో వెళుతుంటే అది అంతా వెళితే బాహ్యంగా కాకుండా బాహ్యంగాను మనస్సులో రెండిటిలోని లోపల జీవితం ఇట బాహ్య జీవితం లోపలి రెండు వెలితి అనేది లేకుండా ప్రతి భక్తుడు ఎవరు కూడా ఆహారం లేదని బట్ట లేదని దేహ అవసరాలకి ఎవరు ఇబ్బంది పడిన భక్తుని మనం చూడలేదు. అన్నీ నాన్నగారి అనుగ్రహంతో అందరికీ మనకి ఏది అవసరమో ఆయన అనుగ్రహించారు. అలాగే ఎప్పుడూ కూడా నాన్నగారు దర్శనం ఇవ్వకుండా
అంటే వీడియో ఆఫ్ అయిందండి, ఒక్కసారి ఆన్ చేయరా మళ్ళీ.
అలాగే. ఇప్పుడు నాన్నగారు ఏ భక్తికి దర్శనం లేకుండా వెళ్ళినది మన జీవితాల్లో చూడలేదు ఇన్ని సంవత్సరాల్లోని. ఏ గురువు దగ్గరికన్నా మనం తిరుపతి వెళ్తేనో ఇంకొక చోటుకు వెళ్తేనో మనకి దర్శనం అవ్వకపోవచ్చు, కాశీ వెళ్తేనో ఇంకొక గుడికి వెళ్తేనో, కానీ నాన్నగారి దగ్గర ఎప్పుడు దర్శనం అవ్వనేదంటూ ఎవరికి, అసలు దర్శనం ఇచ్చిన తర్వాతే మొత్తం అందరికీ దర్శనం ఇచ్చిన తర్వాతే ఆయన రాత్రి గదిలోకి వెళ్ళి అప్పుడు ఆ దేహానికి విశ్రాంతి ఇచ్చేవారు. తలుపు వేసుకునే ముందు, లోపలికి వెళ్ళే ముందు మళ్ళీ అడిగేవారు ఎవరైనా ఉన్నారా భక్తులు అందరూ దర్శనం అయిందా లేదా అని. ఆయనే వచ్చి మనల్ని గేటు దగ్గర ఎవరున్నారు, గది గుమ్మం దగ్గర ఎవరున్నారో ఆయనే వచ్చి చూసుకుని వెళ్ళేవారు. అంటే అటువంటి గురువు మనకి సన్నిధిలో ఆయన సమక్షంలో ఆయనతో కలిసి జీవించటం అనేది ఎంత వైభవం అంటే కృష్ణుడు గోపికలు ఎలాగో అలాగే మనకు కూడా ఆ వైభవం అన్నమాట. అసలు భక్తుల జీవితాలన్నీ వైభవమైన జీవితాలు. అసలు వెలితి అనేది బాహ్యంగాను మానసికంగాను వెలితి అనేది లేదు. నాన్నగారు ఎప్పుడు అంటా ఉండేవారు నాన్నగారి సమక్షంలో, మనకి నాన్నగారు ఫోన్లోకి వచ్చిన తర్వాత మనకి వెంటనే వచ్చేది ఏంటంటే మన మనస్సులో ఉన్నటువంటి సంఖ్యల్ని, మనకి కళ్ళకు కనిపించినటువంటి సంఖ్యల్ని ఆయన విడదీసేస్తాడు. అందుకని మనకి స్వేచ్ఛ వచ్చేస్తుంది, మన మనస్సుకి స్వేచ్ఛ వచ్చేస్తుంది. ఆ మనసుకి స్వేచ్ఛ వచ్చేసినప్పుడు మనకి ఆనందం వచ్చేస్తూ ఉంటుంది. ఎవరి దగ్గరికి మన మనసుకున్న సంఖ్యలను మనం తీసుకోగలమా అంటే ఏ జీవుడు వల్ల అవ్వదు. అది అజ్ఞాని అయిన గురువు తీయవలసిందే. అలాగా భక్తుల అందరికీ, నా భక్తుల అందరి జీవితాల్లోని ఆయన చూపు పడ్డ వాళ్ళందరికీ, ఆయన దర్శన భాగ్యం అయిన వాళ్ళందరికీ, ఆయన స్మరించిన వాళ్ళందరికీ, ఎవరికైనా సరే అది మనం చూస్తానే ఉన్నాం. కళ్ళకు కనిపించినటువంటి ఆ సంఖ్యల్ని ఆయన తీసిస్తారు. అందుకని ప్రతి భక్తుడు ఎంతో ఆనందంగా, ఎంతో స్వేచ్ఛగా, మెంటల్లీ ఫ్రీగా ఆ స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితాన్ని, అది జ్ఞాని అయిన గురువు ద్వారా మాత్రమే జరుగుతుంది. ఇంకా మనం ఎవరి వల్ల భూమి మీద జరిగే పని కాదు. అటువంటి స్వేచ్ఛని భక్తులందరూ అనుభవిస్తున్నారు. అలాగే మనకి మన జీవిత గమ్యం ఏంటో మనకి తెలియదు. ఏ మన దేహం వచ్చింది, ఏదో ఏంటి, ఏదో పుడుతున్నాం, ఏదో ఈ పనులు చేసుకుంటున్నాం, తింటున్నాం అని, ఏంటి అసలు ఏంటి అని చెప్పేసి మనకి ఆ జీవిత గమ్యం ఏంటో తెలియనటువంటి సాధారణమైనటువంటి గృహిణులం మనం అందరం. అతి సాధారణమైనటువంటి గృహిణులు, ఒక ఏం అంటూ మన జీవితాల్లో మనకి లేదు. నాన్నగారి దగ్గరకు వచ్చిన తర్వాత హయ్యెస్ట్ ఎయిమ్ ఆ మోక్షాన్ని పొందాలి, ముక్తిని పొందాలి. గమ్యం లేనటువంటి మన జీవితాలన్నిటికీ గమ్యాన్ని ఏదైతే జీవులందరికీ గమ్యం, అటువంటి గమ్యాన్ని మనం కావాలని కోరుకునేటట్టు ఆ గమ్యానికి ఆయన చేరుస్తున్నారు. ఆ గమ్యం ఉంది అనేది మనకి తెలియజేస్తున్నారు. ఏది చూసినప్పటికీ అద్భుతమే, ఏది చేసినప్పటికీ అద్భుతమే. మనకి ఆయన దర్శనంతో మనకి మెంటల్లీ ఫ్రీ, అన్ని అవసరాలన్నీ, ప్రతి బాధ్యతని, ప్రతి భక్తుడి యొక్క బాధ్యతని, ఆయన దర్శనమైన ప్రతి ఒక్క భక్తుడి యొక్క బాధ్యతని అన్ని ఎన్ని అవుతాయి వాళ్ళ జీవితాల్లో ఉంటాయో ఆ బాధ్యతలు అన్నిటినీ ఆయనే తీసుకో. మనం ఏమి బాధ్యతలను మొయ్యటం, అంతకు ముందు మనకు తెలియక మోస్తున్నాం అనుకున్నాం, కానీ నాన్నగారు అవన్నీ ఆయనే చేస్తున్నారు అనేది ప్రతి భక్తుడి యొక్క అనుభవం. అందుకని మన బాధ్యతలను అన్నిటినీ నాన్నగారే మోస్తున్నారు, మన సంఖ్యలన్నిటినీ ఆ మానసికంగా ఉన్నటువంటి ఆ బంధాలన్నిటినీ తీసి శక్తిని కల్పించారు మన జీవుడు. ఈ అద్భుతమైనటువంటి వైభవమైనటువంటి జీవితాలను మనకి సాధారణమైన భక్తులు, మనకు భక్తి అంటే ఏంటో తెలియదు, శ్రద్ధ అంటే ఏంటో తెలియదు, నా గురించి చెప్తున్నానని నాకు భక్తి అంటే ఏంటో తెలియదు, నాన్నగారి దగ్గరకు వచ్చేటప్పటికి శ్రద్ధ అంటే ఏంటో తెలియదు, విశ్వాసం అంటే ఏంటో తెలియదు, జ్ఞానం అంటే ఏంటో తెలియదు, ఏమీ తెలియనటువంటి అమాయకమైనటువంటి సాధారణమైనటువంటి గృహస్థులందరినీ, ఆ గృహిణులందరినీ కూడా ఒక జీవితానికి ఒక గమ్యాన్ని, మానవ జీవితం వస్తే ఏదైతే గమ్యము వైభవం అదే గమ్యంగా పెట్టుకుని జీవించేటట్లు మనందరినీ అటువైపుగా ఆ సత్యాన్వేషకులుగా మోక్షాన్ని పొందాలి, ముక్తిని పొందాలి, జ్ఞానాన్ని పొందాలి అనే ఎయిమ్ని మనకి ఆయన అనుగ్రహించారు. ఆ ఎయిమ్ అనుగ్రహించిన తర్వాత అటువైపుగా మనం అటు ఆయన వైపుకే కానీ లోకం వైపుకి మనం ఇంకా వెళ్ళలేము. భక్తులందరూ చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు, భక్తులతో మనం ఆనందంగా ఉంటున్నాం, ఏకాంతంగా ఆనందంగా ఉంటున్నాం, కానీ లౌకికులతో మనం కలవలేకపోతున్నాం. ఎందుకయ్యా అంటే మన గమ్యం వేరు, వాళ్ళ గమ్యం వేరు, మన గమ్యం భగవంతుడు, అంతర్యామిగా ఉన్నటువంటి ఆ హృదయవాసిగా ఉన్నటువంటి మన హైము ఎయిమ్ చాలా హైయెస్ట్ ఎయిమ్ ఇన్ ద లైఫ్. అటువంటి గమ్యాన్ని మనందరికీ సాధారణంగా ఉన్న అసలు మామూలుగా నడవలేనటువంటి వాడు ఎవరి శిఖరాన్ని ఎక్కుతానంటే ఏమన్నా అర్థం ఉంటుందా? కానీ అది సాధ్యము అనేది నాన్నగారు మనకి చూపించారు. మన జీవితాల్లో మనకు భక్తి ఉడతా భక్తిగా మనకి తుమ్మితే ఊడిపోయేటటువంటి భక్తి మనకి ఆయన దగ్గరికి వచ్చేటప్పటికీ అటువంటి భక్తిని ఆయన ఆ భక్తి శ్రద్ధని ఆ విశ్వాసాన్ని పెంచటమే కాకుండా ఎయిమని కుంటివాడు ఎవరి శిఖరాన్ని ఎక్కుతానంటే ఎలా ఉంటుందో మనకి హాస్యాస్పదంగా ఉంటుంది. కానీ నాన్నగారు మనందరి జీవితాల్లో మనందరినీ అటువంటి హైయెస్ట్ ఎయిమ్ వైపుకి నడిపిస్తున్నారనేది భక్తులందరికీ అర్థమైపోతాను. ఆయన అనుగ్రహాన్ని అందరూ గుర్తిస్తారు. ఆయన ఉన్నప్పుడు ఆయన చుట్టూ తిరగటంలో, మిగిలిన కుటుంబ పనిలో ఆయన అనుగ్రహాన్ని అనుగ్రహంలో ఉన్నప్పటికీ మనకి ఆయన అనుగ్రహం అనేది తెలియలేదు. అనుగ్రహంలోనే ఉన్నాం కానీ అనుగ్రహం ఉందని గుర్తించలేకపోయాం. కానీ ఇప్పుడేంటంటే ఆయన అనుగ్రహాన్ని గుర్తించేటట్లుగా మనందరికి ఆయన చెప్పే మాటని ఆయనే అర్థం చెయ్యాలి. ఆయన ఏదైతే మనకి జ్ఞానాన్ని ఇవ్వాలనుకుంటున్నారో ఆ జ్ఞానాన్ని ఆయనే ఇస్తారు. అలాగే మనకి మన లోపలుండి అనుగ్రహించటమే కాకుండా అది గుర్తించటం, ఆ గుర్తించటమే కాకుండా ఆ జ్ఞానాన్ని ఇవ్వటం ఏ టు జెడ్ మన జీవితాల్లో వేరే అంటూ ఏమీ లేదు. మొత్తం పనంతా ప్రతిదాన్ని చిన్నదాని దగ్గర నుంచి చివరి దాకా కూడా ఆయనే. ఏదో ఈ చిన్న పని మనం చేసేస్తున్నాము, ఈ ప్రయత్నం మనం చేసేస్తున్నాము అనుకోవటానికి ఆయన తలంపును తీసుకొస్తేనే కదా ఆ ప్రయత్నం మనం చేస్తాము. ఆ తలంపును తీసుకొచ్చిన వాడెవడు? వాడే గురువు. ప్రతి తలంపుని తీసుకొచ్చి మనల్ని బాగు చేస్తే ఆ మాటలు ఇవ్వ వినటానికి, ఆ శ్రవణం చేయటానికి, ఆ దర్శనానికి, అది మననం చేయటానికి, ప్రతిదీ కూడా ఆయన కృప వల్లే ఆయన దర్శన భాగ్యం అయింది. శ్రవణం చేస్తున్నామంటే ఆయన కృప వల్ల, మననం చేస్తున్నామంటే ఆయన కృప వల్ల. ఇంత టెక్నాలజీని ఉపయోగించుకుని మనం బాగుపడుతున్నామంటే ఆయన కృప వల్ల. చదువుతోటి కానీ మిగిలిన బాహ్యంగా వాళ్ళకు ఉన్నటువంటి సంపదలతోటి కానీ పని ఏమీ లేకుండా వాళ్ళకి ప్రతి ఒక్క భక్తుడికి ఆయన అటు జ్ఞానం వైపుకే నడిపిస్తున్నారు. ప్రతి ఒక్క భక్తుణ్ణి, ఏ ఒక్క భక్తుడికి దర్శనం ఇవ్వకుండా ఆయన ఎప్పుడూ పంపించి ఎరగలేదు. ఆయన జీవితంలో ఎప్పుడూ కూడా ఆయన అనుగ్రహించే, ఆయన జీవితంలో ఎప్పుడు అనుగ్రహించటమే, ప్రతి భక్తుడికి అనుగ్రహించటమే దర్శన భాగ్యం. దగ్గర నుంచి మొదటి మొట్టమొదటి మెట్టు నుంచి చివరి మెట్టు దాకా అన్ని పనులు మన జీవితాల్లో ఆయన యొక్క అనుగ్రహం వల్లే అవుతున్నాయనేది భక్తులందరూ గ్రహిస్తున్నాం. ఆయన కృపని, ఆయన అనుగ్రహాన్ని గుర్తించటం వల్ల మన మనస్సు ఏమవుతుందంటే పడి ఉంటుంది. నాన్నగారు ఎప్పుడు ఏమనివ్వరంటే, నేను సాధన చేసి ఎక్కర్లేదమ్మా, పడి ఉండండి సరిపోతుంది అని కోరు. ప్రతిదీ ఎంత జ్ఞానాన్ని అన్నా ఆయన చాలా తేలిగ్గా, చాలా సాధారణ విషయం కింద అతి సహజంగా, అతి నార్మల్గా చెప్తా ఉండేవారు. సాధన చేయమని ఎప్పుడు ఎవరికి చెప్పటం మనం వినలేదు. సాధన చేస్తున్నావా అని అడిగేవారు. ఎందుకంటే మనం సాధన చేస్తున్నాం అనుకుంటే కనుక, సాధన చేసేస్తున్నాం మనం ఏదో కష్టపడిపోతున్నాం అనుకుంటే ఆ తలంపును తీసేసి నువ్వు సాధన చేయట్లేదురా, గురువు చేయిస్తున్నాడు అని కృప కొద్దీ సాధన జరుగుతుంది. నువ్వు చేస్తున్నాను చేస్తున్నానని నేను దాన్ని పెంచుకోకుండా సాధన చేస్తున్నారా అని అడిగేవారు. మళ్ళీ మనం సాధన పేరుతోట నేను దాన్ని పెంచుకుంటే, మనం మురికిని పెంచుకుంటే, ఆయనకి దూరం అవుతే మళ్ళీ దగ్గరికి తీసుకోవాల్సిందే ఆయనే. కాబట్టి సాధన చేస్తున్నావా అని అడిగి, మీరు సాధనలు ఏం చేసేస్తారమ్మా అని. జీవుడికి ప్రేమ అంటూ తెలుసా, ప్రేమ అంటే జీవుడి వల్ల అవుతుందా, అది గురువు వల్లే. అంతర్యామిగా ఉన్నటువంటి ఆ బ్రాహ్మీ స్థితిలో ఉన్నటువంటి ఆ దేహ బుద్ధి లేనటువంటి వాడే ప్రేమించగలడు. కానీ మీ ప్రేమలేముందమ్మా, అవసరాల కొద్దీ ఈరోజు ప్రేమ అంటుంది, రేపు అవసరం మారిపోయేటప్పటికీ ఆ ప్రేమ మారిపోతుంది. జీవుడికి ప్రేమ ఉంది అంటే జీవలక్షణాలతోటి మనం ప్రేమించినప్పుడు ఏ రోజైనా దాంట్లో మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. అవసరాలను బట్టి మార్చేస్తూ ఉంటాడు జీవుడు. ఆ నేనుగాడు ఎప్పుడు రూపాంతరం చెందిపోతూ ఉంటాడు. ఏ అవసరాన్ని బట్టి, ఏ అవసరానికి ఆ గొడుగును బట్టినట్టు వీడు మార్చేస్తూ ఉంటాడు. మనకి నాన్నగారి మీద ప్రేమ కాదు, నాన్నగారికి మన మీద ఉన్న ప్రేమ వల్ల మనం బాగుపడుతున్నాం. ఆయన ప్రేమ వల్ల, ఆయన స్మరణ వల్ల మనం బాగుపడుతున్నాం. కానీ మన ప్రేమ కాదు అది. మనకి నాన్నగారి యొక్క ప్రేమలో ఉన్న వైభవం తెలుస్తూ ఉంది కాబట్టి ఆ మన ప్రేమ కాదు. నాన్నగారు మనల్ని ఆయన స్వీకరించారు, ఆయన మనకి జ్ఞానాన్ని ఇవ్వాలనుకున్నారు. ఈశ్వరుడి నిర్ణయం ప్రకారం ఆ దేహం ద్వారా మనకి జ్ఞానం రావాల్సి ఉంది కాబట్టి ఇవన్నీ మనకి జరిగిపోతున్నాయి. ఆయన స్మరించాకనే మనం స్మరిస్తున్నాం అనేది మనకి తెలుస్తుంది. అందుకని చెప్పేసి మన మనసులు కూడా ఊరికే ఎగిసి ఎగిసి పడకుండా పడి ఉంటున్నాయి. అన్ని నాన్నగారు చేసేస్తున్నారు, మనం చెయ్యట్లేదు అని మనకి తెలుస్తుంది. అందుకని జీవుడు ఏం చేస్తున్నాడు, మన నేనుగాడు ఇది చేసేస్తున్నావు అది చేసేస్తున్నావు అనుకోట్లేదు. నాన్నగారు చేయిస్తున్నారు, నాన్నగారు చేయిస్తేనే మనం చేయగలం అనేది మనకి తెలియటం వల్ల వైభవం నాన్నగారు చేస్తున్నారు అనుకుంటున్నారే కానీ భక్తులందరూ ఏం చేసేస్తున్నాను ఏం చేసేస్తున్నాను అని భక్తులు ఎవరు అనుకోవట్లేదు. ఆ థాట్ యొక్క వైభవం గురువు యొక్క కృప. మనం చేస్తున్నాం అనుకోకుండా నాన్నగారే చేస్తున్నారు, భగవంతుడే చేస్తున్నాడు, గురువే చేయిస్తున్నాడు, మనం చెయ్యట్లేదు అనుకునేటప్పటికీ అక్కడ మనకి ఆ నేను కాడు ఆ కర్తృత్వం బలపడకుండా మనకి జరిగిపోతాం. కర్తృత్వం బలపడిపోతే అది సాధన పేరు మీద మళ్ళీ తగ్గించుకోవాలి. అందుకని సాధన పేరు మీద మళ్ళీ పెంచుకోవటం ఎందుకు, తగ్గించుకోవటం ఎందుకు, ఇవన్నీ గురువు ఏం చేస్తున్నాడు నువ్వు తీయట్లేదురా నేను చేస్తున్నాను అనే ఎక్స్పీరియన్స్ అనే అనుభవాన్ని ప్రతి పనిలోని ఆయన మనకి చూపించటం వల్ల మనం కూడా పడి ఉంటున్నాం. లేకపోతే మన అహంకారం ఇచ్చేసేస్తున్నాం అది చేసేస్తున్నాం లిగిసి లిగిసి పడతా ఉంటాం. కర్తృత్వం సాధన చేసేది ఏమి ఉండదు కానీ సాధన పేరు మీద కర్తృత్వం పెంచేసుకుందాం. ఆయన అలా పెరగనివ్వట్లేదు. ఎందుకు పెరగనివ్వట్లేదు? మనల్ని బాగుపరిచే పని ఆయన కదా చేసేది. అందుకని పెరగకుండా ఆయన చూసుకుంటారు. ఏదో సంఘటన పెడతారు, దాంట్లో మన కర్తృత్వం పెరగకుండా మనం పాడైపోకుండా మనం ఆయన దగ్గరగా ఆత్మీయంగా అయ్యేటట్టు చూసుకుంటాం. మనం ఏదో సాధన చేసే అక్కర్లేదు అనిపిస్తాను నాకు. నాన్నగారు మన మీద చూపించినటువంటి ప్రేమ మనం ఎవరి మీదైనా ఆయన లోకం అంతా భూమి అంతా తడిపెళ్ళారు. ఆయన ఎక్కడికి వెళ్తే ఆయన అక్కడ ఆయన ప్రేమ ప్రేమించటమే కానీ రెండోది లేకుండా మనందరికీ అలాగా జీవులందరికీ అలా ప్రేమని పంచిపెట్టే ఆయన జీవిత విధానంలో నిరంతరం ఆయన్ని చూడటం వల్ల ఆయన రూపంలో ఉన్న ఆనందం, ఆయన దేహం అతి మృదువుగా అతి సున్నితంగా ఉండటం, ఆయన స్వభావం తత్వగుణంతో ఉండటం, ఎవరిని ఎప్పుడు ఏ భక్తుని ఏ జీవుణ్ణి ఆయన బాధ పెట్టి ఇట్లా ఇప్పుడు బాధ పెట్టి అడగరు, ఒక మాట అని అడగరు. ఏదన్నా ఒక మాట అన్నారే అంటే వాళ్ళు వాసన తీసేయటానికే కానీ ఎప్పుడు ఆయన స్వభావం అతి మృదువుగా అతి మధురంగా ఆ స్వభావం వల్ల ఆయన యొక్క ఆ తత్వగుణంతో మధురంగా మృదువుగా ఉండే స్వభావం వల్ల మనమంతా కూడా ఆయన చేత ఆకర్షింపబడ్డాం. ఎప్పుడు నాన్నగారంటే మనకు ఒక ఒక భయం అనేది ఏమీ లేదు. ఎందుకని ఆయన ఎప్పుడు మృదువుగా మధురంగా అతి సన్నిహితంగా మనని అతి సన్నిహితంగానే మనం హృదయం ఆయన హృదయం విప్పి మాట్లాడి మనని అతి దగ్గరగా తీసుకునేవారు హృదయంలో. అందుకని చెప్పేసి ఆయనతోటి మనకి ఎవరికైనా సరే భక్తులందరికీ ఎవరయ్యా ఇష్టము అంటే ముందు నాన్నగారు. ఎందుకయ్యా అంటే ఆయన యొక్క ప్రేమ ప్యాయితలు అటువంటివి. మన దగ్గర నుంచి ఏమి ఆశించలేదు ఎప్పుడు. మన ఇది చెయ్యి ఆశించాల్సిన అవసరం ఆయనకి లేదు. కానీ కొన్ని సాధన చెయ్యి, నువ్వు ఈ శ్లోకం చదువుకో, ఇది చదువు అని ఎప్పుడు ఎవరికి చెప్పారు? చెప్పలేదు. సాధన పేరు అసలు మీరు సంసారాల్లో ఉండి బోళ్ళు దుఃఖాలు పడుతున్నారు, మీ బాధలే మీ దుఃఖాలే మీ కష్టాలే మీరు పడలేకపోతున్నారు. మళ్ళీ సాధన పేరు మీద మీకెందుకమ్మా కష్టం? సాధన పేరు మీద మీరు ఏమి కష్టపడక్కర్లేకుండానే మీకు జ్ఞానం ఇచ్చేయాలని మాకు కోరిక. అంటే ఎప్పుడు ఏ గురువు దగ్గరికన్నా వెళ్తే ఏదో నిత్యము టైం టేబుల్గా నిత్యము మనం ఏం చెయ్యాలో ఎలా జీవించాలో వాళ్ళు చెప్తారు, మనం ఒక క్రమశిక్షణలో పెట్టడానికి వస్తారు. కానీ ఇక్కడ జ్ఞాని అయిన గురువు క్రమశిక్షణ కాదు, అనుగ్రహించటమే. ఎప్పుడు ఒకసారి నాన్నగారు ఏమన్నారంటే, నాన్నగారు భక్తులు ఎవరికి కూడా ఆయనంటే అతి చనువు అతి ప్రేమే, కానీ భయంతో ఎవరు ఎప్పుడు దూరంగా కూర్చొని అడగరు. ఆయన అత్యంత సమీపంగా రమ్మని బాహ్యంగా కూర్చునేటప్పుడు కూడా ఆయన పాదాలు తొక్కేసినా సరే ఆయన ఇంకా రమ్మని ఆయన పాదాలు జాగ్రత్తగా చూసుకుంటా ఉండేవారు, పాదాలు జాగ్రత్త పెట్టుకుంటా ఉండేవారు. మనం తొక్కేస్తాయి నలిగిపోతాయని తెలుస్తే ఆయనకు కూడా మధురంగా మృదువుగా ఉంటాయి కదా ఆయన పాదాలు. అందుకని చెప్పేసి అసలే మన పాద నమస్కారాలతో అతన్ని నలిపేస్తూ ఉంటాం. ఇంకా దగ్గరికి రమ్మన్నప్పుడు ఆయనే ఆయన పాదాలని సరిచేసుకుని కూర్చునేవారు. మనం తొక్కకుండా ఆయనే జాగ్రత్త పడి చూసుకుని మనం ఆయన ఆయన సమక్షంలో మన ఆనందం ప్రవహించేటట్టు దగ్గరగా అతి ఆత్మీయంగా మన చేరు చేసేసుకునేవారు. అందుకని భక్తులందరికీ ఆయన దగ్గరగా కూర్చోవటం ఆత్మీయంగా ఉండటమే అలవాటు, కానీ దూరంగా ఎక్కడో కూర్చోవటం అలవాటు లేదు. ఎంత దగ్గరగా ఉంటే ఆయనతో అంత కనెక్షన్ వచ్చేస్తుంది, అంత ఆనందం మనం అనుభవించేస్తూ ఉంటాం. కాబట్టి అతి దగ్గరగా ఒక భక్తురాలు హైదరాబాద్లో ఒక భక్తురాలు ఒకసారి అడిగారు నాన్నగారు, నాన్నగారు మీరు అస్మాను హైదరాబాద్ వస్తారు కదా, మేము నర్సాపురం నుంచి హైదరాబాద్ వెళ్ళాం, మా ఇల్లు చాలా పెద్దది, ఈసారి మీరు ఎప్పుడు ఎస్ఆర్ నగర్లో ఉంటారు కదా, మీరు మా ఇంటికి రండి, మీతో పాటు భక్తులు కూడా అందరికీ ఉండి కూర్చోకునే అవకాశం, పెద్ద ఇల్లు మళ్ళాన్ని మాకు, అందరూ భక్తులతో పాటే మీరు రావచ్చు నాన్నగారు, మా ఇంట్లో ఉండొచ్చు, భక్తులకి మీకు కూడా ఎంతమంది భక్తులు వచ్చినా మనకి ఇబ్బంది ఏమి లేదు, ఇల్లు విశాలంగా ఉంటుంది అని చెప్పేసి ఆవిడ నాన్నగారితో చెప్పారు. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత నాన్నగారు అంటున్నారు, అమ్మా ఆవిడకి తెలియదు కదా మన భక్తుల గురించి, అందుకని మననే భక్తులు వచ్చేమంటున్నారు. మన భక్తులకి ఎవరైనా ఒక మాట చెప్తే వినే అలవాటు లేదు కదా, అసలు ఎవరు చెప్పినా వినరు కదమ్మా, మనం చెప్పినా వినరమ్మా, ఎవరు చెప్పినా వినటం అలవాటు లేదు వాళ్ళకి. వాళ్ళ ఇంటికి వెళ్తే మనల్ని భరించలేరమ్మా వాళ్ళు, మన ఎక్కడ భరిస్తారు మన భక్తుల్ని, చాలా కష్టమైపోతుందమ్మా, పాప తెలియక అడుగుతున్నారు, తెలిస్తే మన భక్తుల గురించి మన గురించి వాళ్ళు అడగరమ్మా అని పక్క పక్క నవ్వుకున్నారు. ఎందుకంటే మన భక్తులకి స్వేచ్ఛగా ఉండటం, ఆయనకు ఆత్మీయంగా ఉండటం, ఆయన ఎక్కడున్నారు ఎక్కడుంటే అక్కడ వైకుంఠం కిందే కానీ ఒక సంసారాల ఇంట్లో ఆయన ఉన్నారు, మనం ఈ పరిధిలో ఉండాలి అనేది ఎవరికి ఆ మనస్సు ఎప్పుడు ఆ తలంపు రాలేదు. అందరూ ఫ్రీగా ఆయన్ని ఎంత దగ్గరగా ఆత్మీయంగా వెళ్ళిపోయి ఆయన్ని చూసేయటమే, ఆయన దగ్గర కూర్చోవటం, ఒక 10 మంది కూర్చునే ప్లేస్లో 100 మంది దేహ స్పృహ లేకుండా కూర్చుని ఆనందించటమే కానీ మనకి ఒక క్రమశిక్షణగా అక్కడ కూర్చోవాలి ఇక్కడ కూర్చోవాలి అనేది ఆయన ఎప్పుడు నేర్పించలేదు భక్తులు. ఆయన చెప్పలేదు ఆయనకు భక్తులు ఎప్పుడు భక్తులు ఆత్మీయంగా దగ్గరగా ఉండాలి. అందుకని భక్తుల్ని విడదీసిన నాన్నగారిని ఇప్పుడు ఎవరో చూడలేదు. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా నాన్నగారు భక్తులు విడదీశాళ్ళకి చూస్తే వాళ్ళని కూడా పక్కన పెట్టే నాన్నగారు, వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా భక్తులతోటే ఆయన జీవితం, నిరంతరం భక్తుల కోసమే ఆయన భూమి మీదకి వచ్చారు అనేది వాళ్ళ కుటుంబ సభ్యులకి మొత్తం అందరికీ లోకంలో ఉన్నటువంటి అందరికీ తెలుసు. అంతటి ప్రేమ ఆప్యాయతల్ని ఆయన దగ్గర మనం అనుభవించాం. అందుకని మనం పెద్ద సాధన చేసైపోయినా నాన్నగారి జీవిత విధానం అంతా మనం అతి దగ్గరగా చూసాం కాబట్టి హద్దులు లేనటువంటి ప్రేమ ఆప్యాయతలు అనుభవించాం. మనం ఆ శాంతిని అనుభవిస్తున్నాం. మనం కూడా ఆయన శిష్యులుగా ఆయన మన గురువు, ఆయన మన ఎప్పుడూ బిడ్డలుగా చూశారు. ఆయన బిడ్డలమే మనం, ఆయన బిడ్డలుగా మనం చెప్పుకోవాలి అంటే కనుక మనం కూడా ఆయన ప్రేమని 10 మందికి పంచిపెడితే ఆయన బిడ్డలం అవుతాం. మనకు కూడా మనకు అంతకుముందు తెలియకపోవచ్చు, నాకైతే అంతకుముందు అంత ప్రేమ ఆప్యాయతల్ని పంచిపెట్టడం అవన్నీ నాకేమి పెద్ద తెలియదు. నాన్నగారిని చూసిన తర్వాత, ఆయన జీవిత విధానం చూసిన తర్వాత మనం ఎంత ప్రేమ పొందుతున్నాం నాన్నగారి దగ్గర. మనం కూడా ఏమి ఆశించకుండా ప్రేమించటం నేర్చుకోవాలి. అదే మనం గురువుకి ఇచ్చే గురుదక్షిణ. అన్ని ఆయన చేసేస్తున్నారు, అన్ని మనకు కావాల్సిన అన్ని ఆయన చేసేస్తున్నారు, ఆయన చూసేస్తున్నారు. ఇంకా ఏం అడుగుతాం మనం పక్క భక్తుల నుంచి, పక్క మనుషుల నుంచి, ఇంట్లో కుటుంబ సభ్యుల నుంచి, లోకంలో ఉన్న వాళ్ళ నుంచి? ఆయన చెయ్యిందంటూ ఏమన్నా ఉంటే పోని మనం వీళ్ళ అవసరాల కోసం ఎవరినన్నా ప్రేమించవచ్చు, ఏదన్నా ఆశించే లోకానికి సంబంధించి ప్రేమించవచ్చు. మనమేమో లోకానికి సంబంధం లేనటువంటి, ఎప్పుడు ఉన్నటువంటి సహజమైనటువంటి ఆ ప్రేమ ఆప్యాయతల్ని, అనంతమైన ప్రేమ ఆప్యాయతలను మనం పొందుతా మనం కూడా ఆయనకి షేరింగ్ ఇస్తాం. గురు నాన్నగారికి ఎప్పుడు పంచిపెట్టడం పంచిపెట్టడం పంచిపెట్టడం, షేరింగ్ షేరింగ్ షేరింగ్. పళ్ళుంటే అందరికి, ఏదుంటే ప్రసాదం ఉంటే అందరికి, పుస్తకాలు ఉంటే అందరికి, ఆయన శాంతి సరే సరే ఆయన ఆనందము శాంతి అయ్యి ప్రవహిస్తా ఉన్న పళ్ళు అన్ని షేరింగ్ అనేది ఆయన ఆయన్ని నిరంతరం షేరింగ్ ఆయనకి. అందుకని మనకు కూడా నాకు కూడా అనిపించింది, నాన్నగారు పండిస్తే సంతోషపడిపోతున్నాం. నాన్నగారు ఏది ఇచ్చినప్పటికీ, ఏది ఇచ్చినప్పటికీ, పుస్తకం ఇచ్చినప్పటికీ, పండు ఇచ్చినప్పటికీ, ఇవ్వనప్పటికీ మనం సంతోషపడిపోతున్నాం. మనం కూడా ఆయనలాగా రెండు ఎవరికైనా ఏదన్నా ఇస్తే మనకు కూడా అంత సంతోషం వచ్చేస్తుంది అనేది భక్తులందరికీ అర్థమైపోయింది. అందుకని మనకు కూడా షేరింగ్ అలవాటైపోయింది. మన ఆనందాన్ని షేర్ చేయటం, మనకు ఉన్నదాన్ని ఇవ్వటం, మనకి ఏదన్నా తెలుసుంటే ఆ మంచి మాటను చెప్పటం, షేరింగ్ అనేది భక్తులకి అలవాటు చేసేస్తారు. జీవిత విధానంలోనే మార్పులు తీసుకొచ్చేస్తారు. కానీ పండు ఉంటే పండిస్తాం, పుస్తకం ఉంటే పుస్తకం ఇస్తాము, ఏదన్నా ఫుడ్ ఉంటే ఇస్తాం, స్వీట్ ఉంటే ఇస్తాం, ఏది ఉన్నప్పటికీ షేరింగ్ అనేది నాన్నగారు భక్తులందరికీ అలవాటు చేసేస్తారు. ఏది ఇవ్వన్నా అలాంటి వాళ్ళకి, అలవాటు లేని వాళ్ళకి ఈ మాటలను షేర్ చేయటం నేర్పించటం. ఎందుకంటే మరి బాహ్యంగా ఏదోటి ఇవ్వటం అలవాటు లేదు కదా, అందుకని కనీసం ఈ మాటలన్నా షేర్ చేసేస్తాం. దానివల్లే ఆనందం సంతృప్తి. మనం ఏదైనా ఒక మంచి మాట పక్క వాళ్ళకి చెప్తుంటే ఎవరికి చెప్పినప్పటికీ అది మనకి ఆనందాన్ని ఇచ్చేస్తుంది, సంతృప్తిని ఇచ్చేస్తుంది. అందుకని అందరూ కూడా నాన్నగారు భక్తులందరూ టీచింగ్ చెప్పని భక్తులు అంటూ ఎవరు అంటే 10 మందికి సత్సంగం పేరుతో చెప్పలేకపోవచ్చు, కానీ ఇంట్లో పనివాడికైనా సరే పక్కవాడికైనా సరే ఎవరో ఒకళ్ళకి కనిపించిన ఎవరో ఒకళ్ళకి ఎవరైతే బాధపడుతున్నారు వాళ్ళకి వెంటనే మాటల్ని ప్రతి భక్తుడు ప్రతి భక్తురాలు షేర్ చేసుకోవటం అనేది సహజమైపోయింది. అంత సహజంగా నాన్నగారు భక్తుల చేత టీచింగ్ చెప్పించేస్తున్నారు, అందరికీ సహజంగా చెప్పేస్తున్నారు. ఇలాగే జూములు యాపులు ఏమక్కర్లేదు, సహజంగా ప్రతి వాళ్ళు కూడా, ప్రతి భక్తుడు వీళ్ళు వాళ్ళు అనే కాదు, ప్రతి భక్తుడు కూడా ఆప్యాయతోటి ప్రేమతోటి ఎవరవుతే వాళ్ళకి దగ్గరలో ఎవరుంటే వాళ్ళకి ఆ మాటల్ని చేసి వాళ్ళు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు. మనం చేసే సాధన నాన్నగారు 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 అంటే కాదు, ఎవరుంటే వాళ్ళ క్షేమాన్ని కోరుకుంటున్నారు, ఎవరికి బాధపడుతున్నారో వాళ్ళు బాధపడకుండా వాళ్ళ దుఃఖాన్ని భగవాన్ నాన్నగారు తొలగించాలని ప్రార్థిస్తున్నారు. వాళ్ళ దుఃఖం తీసేయటానికి మనకు తెలుసున్న మాటలన్నిటిని చెప్పి వాళ్ళకు దుఃఖాన్ని తీసారు. భక్తులందరి జీవిత విధానంలో అక్కడ మార్పు వచ్చేస్తుంది. షేరింగ్ వాళ్ళకున్న దాన్ని ప్రతి ఎవరుంటే వాళ్ళకి షేర్ చేయటం అనేది వాళ్ళ ఆనందాన్ని, శాంతిని, వాళ్ళకున్న పండుని, వాళ్ళకున్న ఫుడ్ని, వాళ్ళకున్న బట్టని, వాళ్ళకున్న షెల్టర్ని, ప్రతి దాన్ని ఇది అది అని లేకుండా భక్తులందరూ షేరింగ్ అనేది సహజంగా నార్మల్గా వాళ్ళ జీవితంలో ఒక భాగం అయిపోయిందన్నమాట. అందుకని ఇవన్నీ నాన్నగారు ఏంటంటే మనని అతి ప్రేమగా, అతి దగ్గరగా, అతి ఆప్యాయతగా ఆయన జీవిత విధానాన్ని ఓపెన్గా మనకి 24 గంటలు ఉంచి ఆయన ఏ పనిలోతే మనకు చేశారో, ఎలాగైతే మనని ప్రేమించారో, ఎలాగైతే మనకి షేర్ చేశారో అది అందరూ కూడా ఇతరులు షేరింగ్ ఉన్నది ఉన్నట్టుగా షేర్ చేసుకోవటం సహజమైపోయింది. అంటే ఎంత మార్పు అంటే మనం ఎన్ని మనం నేర్చుకుంటే వస్తాయా అంటే రావు. ఇవన్నీ నాన్నగారు జీవిత విధానంలో ఆయన్ని చూడటం వల్ల, ఆయనకు దగ్గరగా జీవించటం వల్ల, ఆయన ప్రేమ ఆప్యాయతల వల్ల ఇవన్నీ భక్తులకి సహజమైపోయి, అంటే ఎక్కడో కూర్చుని ధ్యానం చేయటం, ఎక్కడో కూర్చుని స్మరణ చేయటం, అది కూర్చున్నప్పుడు గంట కూర్చుని ధ్యానం చేస్తాం, స్మరణ చేస్తాం, కానీ జీవిత విధానంలోనే భగవంతుడు అనుగ్రహం దయా వచ్చేటట్టుగా నాన్నగారు అందరి జీవితాల్ని తీర్చిదిద్దేస్తారు. ఆ తీర్చిదిద్దటం వల్ల ప్రతి ఒక్క భక్తుడిని ఎవరిని చూసినా సరే మనకి మొత్తటి స్పష్టం ఆనందం వచ్చేస్తుంది వాళ్ళు చేసే పని. అది నాన్నగారు చేసే పనులు అన్నిటినీ భక్తుల అందరి ద్వారా లోకం అంతటా వ్యాపింపచేస్తుంది. ఆయన ఇవ్వనదంటూ లేదు, చేయించనదంటూ లేదు భక్తుల చేత. ఆ ప్రేమ ఆప్యాయతలు ఎందుకయ్యా భక్తులతో కనెక్ట్ అవుతున్నావు అంటే ఆ ప్రేమ ఆప్యాయతలు, ఆ ఓపెన్ హార్ట్, ఆ షేరింగ్కి, ఇవన్నిటికి మనం భక్తులతో కనెక్ట్ అయిపోతున్నాం. నాన్నగారిని వేరు, భక్తులను వేరుగా చూడటం భక్తులకి ఎవరికి అలవాటు లేదు. నాన్నగారు ఎప్పుడు నాన్నగారి జీవిత విధానంలో అది మనం చూస్తే అర్థం, భక్తులతో కలిపిన జీవితమే నాన్నగారు. అందుకని చెప్పేసి మనం అందరం ఆనందాన్ని అందరితోటి కలిపి అనుభవించాం. ఏ ఒక్కరో ఉండి అనుభవించలేదు, కొన్ని వేల మంది కలిసి జీవించి, కొన్ని వందల మంది ఆయన్ని దర్శించి అందరికీ ఆనందం. ఎంతమంది వెళ్తే అందరికీ ఆనందమే. ఎక్కడైనా గుడికి వెళ్ళినప్పుడు ఏదన్నా ప్రసాదం అయిపోతుందేమో అనేది కంగారు పడద్దు. మనకింకా అసలు అలాగా అయిపోయే క్వశ్చన్ లేదు, ప్రవహించటమే ఆనందం అంతా. నీలిమ ఆయన ఆనందాన్ని అలాగ మనకి ప్రవహింపచేశారన్నమాట. ఏ విషయంలో చూస్తే ఆ విషయంలో ఇంకా సాధన పేరు మీద మనం ఆ గోపికలు ఉద్ధవుడిని ఏమన్నారు, ఆ ఉద్ధవుడు ఏమన్నాడు గోపికల దగ్గరికి వెళ్ళి ఎంతసేపు కృష్ణ 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 అంటున్నారు, ఈ రూపనామాలను పట్టుకున్నారు మీరు, రూపనామాలకు అతీతంగా ఆ బ్రాహ్మీ స్థితి, ఆ చైతన్య స్థితిని పొందటానికి దాని గురించి మీరు శ్రవణం చెయ్యాలి, దాని గురించి మీరు ధ్యానం చేయాలి, దాని గురించి ఆ స్థితికి వెళ్ళటానికి మీరు మనసుని లోపలికి పంపాలి కదా. ఆత్మజ్ఞానం లేకుండా మీకు ఎలాగా అంటే వాళ్ళు ఏం చెప్పారు, పోపో నాన్నగారు అనేవారు, పోపో పుల్లయ్య అన్నారు వాళ్ళని, మాకు కృష్ణ అంటే ఆనందం వచ్చేస్తుంది. అసలు ఆ రూపం తలుచుకుంటే రూపం నామంలోనే మాకు లోపల నుంచి ఆ చైతన్య స్థితిలో వచ్చే ఆనందాన్ని మేము అనుభవించేస్తున్నాం. ఆ రూపనామాలకు అతీతంగా ఉందని నువ్వేదో అంటున్నావు, మాకు రూపం చూస్తేనే, ఆ రూపం స్మరిస్తేనే, నామం స్మరిస్తేనే మేము నిరంతరం ఆ బ్రాహ్మ్య స్థితిలోనే ఉంటున్నాం. నువ్వు ఆత్మజ్ఞానం గురించి మమ్మల్ని తెలుసుకోమంటున్నావు, దాని అవసరం మనకు లేదు, పొల్లయ్యా అన్నారమ్మా భక్తులు, ఆ గోపికలు వద్ద ఉండి పొమ్మన్నారమ్మా. అటువంటి ఆ గోపికల ప్రేమ, అటువంటి ఉన్నతమైనటువంటి ప్రేమని నాన్నగారు భక్తులందరూ నాన్నగారిని చూడగానే ఆ బ్రాహ్మ్య స్థితిలో పొందే ఆనందాన్ని పొందని వాళ్ళు ఎవరు? ఆ రూపాన్ని ఆనంద రూపం, ఆయన రూపమే ఆనందం, ఆయన నామం ఏదైనా సరే, ఇంకా ఆ గోపికలు అనుభవించినటువంటి వైభవాన్ని ఆనందాన్ని మనం అనుభవించాము, అనుభవిస్తున్నాం. అంటే లోటు అనేది బాహ్యంగాను అంతర్గతంగాను, లోటు అనేది మన జీవితాల్లోనే లేదు. ఇది లోటు అని ఎవరి జీవితం అన్నా అనిపిస్తే కనుక అక్కడ వెంటనే నాన్నగారు వెంటనే అలాగే అలా తలంపు రాగానే వెంటనే వెను వెంటనే ఆయన అనుగ్రహించేస్తారు. నాన్నగారు ఎప్పుడు అనేవారు, మీ అందరికీ జ్ఞానం వచ్చేసిందమ్మా, మీకు తెలియట్లేదు. ఎలా వచ్చేసింది అంటే మనం ఆవుని బంధిస్తాం, దానికి తాడేసి కట్రాడికి కట్టేస్తాం. తాడేసి కట్రాడికి కట్టేయటం మామూలుగా రోజు జరిగే పని. ఈ గురువు వచ్చి ఏం చేస్తాడంటే, ఈశ్వరుడేమో కట్రాడికి తాడేసి కట్టేస్తాడు, ఈ గురువు వచ్చి ఏం చేస్తాడంటే ఈ కట్రాడు నుంచి తాడుని వదిలేస్తాడు. ఈ వదిలేస్తాడు గురువు, వదిలేసిన తర్వాత ఈ దూడకి నిరంతరం ఆ కట్రాడు కట్టేసి ఉండటం వల్ల అక్కడక్కడక్కడక్కడక్కడే ఆ కట్రాడు ఆ తాడు ఎంత దూరం ఉందో అంత దూరంలోనే అది తిరగటం అలవాటయ్యి అక్కడే మేత మేస్తా ఉంటుంది. దాన్ని కట్రాడు నుంచి తొలగించేశాడు గురువు అని తెలియదు కదా. ఆ తాడు వదిలేస్తుంది, ఆ తాడు తీసేశాడు అనేది అడిగి తెలియక అక్కడక్కడక్కడే ఆ దూడ మేసినట్టుగా ఈ భక్తుడు అక్కడక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు ఆ పరిధుల్లోని. ఎప్పుడో ఒకసారి అడిగి తెలియకుండానే ఆ దూడ ఏం చేస్తుంది, కొంచెం దూరం వెళ్తుంది ఆ గడ్డి తింటం కోసం. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అప్పుడు దాన్ని తెలుస్తూ ఉంటుంది, ఆ ఇదేంటి మనం ఎప్పుడు ఎంత దూరం వచ్చేసామని చూసుకుంటే ఆ తాడు తొలగించబడింది అనేది దానికి అర్థమవుతుంది. అర్థమైన తర్వాత అది ఇంకా అప్పుడు దాకా తొలగించబడ్డా కానీ దానికి గ్రహించక అది ఆ తాడు ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు నేను మేయటానికి గడ్డి మేయటానికి అలవాటు పడి ఉండటం వల్ల అక్కడక్కడక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. దానికి ఒకసారి గ్రహించిన తర్వాత ఓ కట్రాడి నుంచి వదిలేశాడు, తాడు మనకి బంధింపబడలేదు అనే దానికి అర్థమైన తర్వాత దానికి స్వేచ్ఛగా ఇంకా మళ్ళీ ఎవరికి దొరకదమ్మా అది. కట్రాడి నుంచి తాడు తొలగించేస్తే దూడ మనకి దొరుకుతుందా? దొరకదు. అలాగే గురువు మన్ని ఈశ్వరుడు కట్రాడికి బంధించాడు, గురువు మన్ని తొలగించాడు. మనకి తొలగించాడని తెలియకమ్మా, అలవాటు కొద్దీ, ఆ దేహ బుద్ధి కొద్దీ, మన అలవాట్లు కొద్దీ ఆయన తొలగించేశాడని మనకి ఇంకా అర్థం అవట్లేదు. కాలక్రమంలో నెమ్మదిగా మనకి తెలుస్తుందమ్మా. తెలిసిన తర్వాత అప్పుడు ఆ గురువు యొక్క వైభవం వల్ల తాడు తొలగించేశాడు అనేది ఆ జీవుడికి తెలిసిందనుకో, ఇంకంతే బంధంలోంచి బయటకు వచ్చేస్తాడు. బంధం తొలగింపబడిపోయిందమ్మా, మీ అందరికీ తాడు తెంచేశాడు గురువు, కానీ ఇంకా మీరు తాడు ఉంది అనుకుంటున్నారు అలవాటు కొద్దీ. తాడు తీసేశాడని మీరు గ్రహించిన తర్వాతే ఉంది, ఇంకెవరికి దొరకరమ్మా మీరు, ఈశ్వరుడి చేతికి దొరికే క్వశ్చన్ లేదు. ఆ దేహ బుద్ధిలోంచి బయటికి వచ్చేస్తాం మనము. ఇంకా దేవుడు ఈశ్వరుడు మనని శిక్షించాలంటే మనం దొరకము. తాడు వదిలేసిన తర్వాత దూడ దొరుకుతుందా మనకి? అలాగే మనం కూడా దొరకమమ్మా. గురువు తాడు వదిలేశాడు అర్థమవటానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైము కాల ప్రవాహంలో మీకు అది అర్థమయ్యిన తర్వాత అస్థితాయి ఆ బ్రాహ్మి ఆ ఆనంద స్థితి మీరు అనుగ్రహించటం అయిపోయింది. కాలంలో అది మనకి తెలుస్తూ ఉంటుంది. మన మనస్సుకి స్వేచ్ఛ అక్కడికి ఆ మూలంలోకి మనకి ఆ స్వేచ్ఛ వచ్చేసింది అనేది మనకి అర్థం అవ్వటానికి కొంత టైం పడుతుంది. ఆ అలవాటు కదా దేహం వేసుకుని తిరగటం, దేహ బుద్ధిని వేసుకుని తిరగటం. ఆ దేహ బుద్ధి మనకి తీసేసినప్పుడు కూడా మనకి ఏంటంటే గురువు తీసేస్తుంది. టైం వస్తుంది, ఆ టైంలో ఆ కాలంలో అది మీకు అనుభవంలోకి వచ్చేస్తుందమ్మా. ఆత్మబుద్ధి మీరేం సాధన చేస్తారు, గురువు చేసే పని చేసేస్తాడు. అందుకని మా అందరికీ కూడా జ్ఞానం వచ్చేస్తుంది. అందరిలో ఉన్నవాడే ఆయన కదా. దేవుడు లేడు, ఉన్నది భగవంతుడే, ఉన్నది ఆత్మస్థితే, ఉన్నది శాంతే, ఉన్నది ఆనందమే. లేని దాన్ని మనం ఉందే ఉందే అనుకున్నా సరే ఎప్పుడొకప్పుడు అది లేదని మనకి గ్రహించుకొచ్చినప్పుడు లేని దాన్ని లేనట్టుగా ఆ దేహబుద్ధి లేదు అనేది మనకి అర్థమవుతుంది. అంటే మనం ఏమన్నా శాస్త్రాలు చదివామా? మనం ఏమన్నా సాధనలు చేసేసామా? ఏది చేయలేదు. కానీ నాన్నగారి యొక్క కృప వల్ల శాస్త్రం యొక్క సారాన్నంతా ఆ వివేకంతో ఆ విడదీసుకునే వైభవాన్ని ఆ జ్ఞాన వైభవాన్ని ప్రతి భక్తుడు చదువు కూడా రానటువంటి అక్షర జ్ఞానం కూడా లేనటువంటి వారు భక్తులకు కూడా నాన్నగారు అనుగ్రహించేస్తారు. వీళ్ళకి వాళ్ళకి అని కాదు, అందరి హృదయాల్లో ఉన్నదే భగవంతుడు కాబట్టి, ఆయన అందరికీ అనుగ్రహించటానికి భూమి మీదకి వచ్చారు కాబట్టి అక్షర జ్ఞానంతో కూడా పని లేదు. ఏదో పుస్తకాలు చదువుకోవాలంటే అక్షర జ్ఞానం, ఆ హృదయాన్ని అనుభవంలోకి తీసుకొచ్చేటప్పుడు ఆ హృదయ భాషగా ఉన్నవాడు ఆయన యొక్క అనుగ్రహం వల్ల మనకి వ్యక్తమవుతాడు. సో ఏది అయినా సరే నాన్నగారి యొక్క వైభవం ఎవరు కూడా మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ నాన్నగారు భక్తులు కానీ బయటికి ఎక్కడికన్నా వెళ్తే మనల్ని చూసి అందరూ ఆనందపడుతున్నారంటే మన రూపాలని చూసి కాదు, నాన్నగారు మన రూపాల్లో అందరికీ నాన్నగారే కనిపిస్తున్నారు కాబట్టి మనకి మనకే నాన్నగారు కనిపిస్తున్నారు అనుకుంటున్నాము. ఎవరి దగ్గరికి వెళ్ళినప్పటికీ వాళ్ళు మొదటి అడిగే ప్రశ్న ఏంటి? నాన్నగారు భగవాన్ గురించి, నాన్నగారి గురించి, అరుణాచలేశ్వరుడు గురించి అడుగుతారు. కానీ అక్కడ మన రూపనామాలే అవ్వడం అడిగేవాళ్ళు. మనం కనిపిస్తే కదా అక్కడ వాళ్ళకి, ఎవరు కనిపిస్తున్నారు? నాన్నగారే కనిపిస్తున్నారు. నాన్నగారు భక్తులు అంటే కనుక రామదాస్ ఎక్కడికి వెళ్ళినప్పటికీ, మనం ఎవరింటికి చూడటానికి వెళ్ళినప్పటికీ, ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఎవరికైనా సరే స్మరణకు వచ్చేది మన చూడగానే వాళ్ళకి నాన్న సరే నాన్నగారి యొక్క వైభవం ప్రతి భక్తుడి రూపంలోని ప్రపంచం అంతా వ్యాపించి ఎక్కడికి వెళ్ళినప్పటికీ, ఏ దేశం వెళ్ళినప్పటికీ, ఏ ప్లేస్కి వెళ్ళినప్పటికీ, మనం ఏదో జున్నూరులో ఉంటో కాశీలో ఉంటేనే కాదు, ఎక్కడికి వెళ్ళినప్పటికీ మనని నాన్నగారు మన రూపం కాకుండా నాన్నగారి రూపాన్ని వాళ్ళు చూస్తున్నారు. మనకే ఎంత వైభవం ఉందనుకుంటున్నావు? నాన్నగారు తెలుసున్న వాళ్ళందరూ కూడా అందరూ కూడా నాన్నగారు భక్తులంటేనే స్వేచ్ఛగా ఉంటారు, ఓపెన్గా ఉంటారు, కాన్ఫిడెంట్గా ఉంటారు. వాళ్ళు వాళ్ళ జీవిత విధానమే అంటే మనం దేనికి కూడా భయపడద్దు, సిగ్గుపడద్దు, అభిమానపడద్దు, అలా ఉండం. ఆనందంగా స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్ళినప్పటికీ, ఏ ప్లేస్లో ఉన్నప్పటికీ మనం అంత స్వేచ్ఛగా ఆనందంగా మనని వాళ్ళందరూ చూస్తున్నారు. మనకి తెలుస్తుంది మన స్వేచ్ఛ, మన ఆనందం మనకి తెలుస్తుంది. వాళ్ళు కూడా మనని మనకున్నటువంటి ఆ మానసికమైనటువంటి సంఖ్యలను అన్నిటినీ గురువు తీసేయటం వల్ల మనకి ఆ స్వేచ్ఛాయుత జీవితం, కాన్ఫిడెంట్. ఎవరు జ్ఞానం రాదు అనుకునే వాళ్ళు ఎవరు? అందరూ వచ్చేస్తున్న నాన్నగారు కదా ఇచ్చేది, మనం చేస్తే వచ్చేది కాదు, అది ఇస్తే వచ్చేది అని చెప్పేసి అందరికీ ఆ కాన్ఫిడెంట్. ఈరోజు కాకపోతే రేపు ఎప్పుడొకప్పుడు వచ్చేస్తుంది. మనం ఆయన అనుగ్రహంలో ఉన్నాం, మునిగి తేలుతా ఉన్నాం. జ్ఞానం అనేది వచ్చి తీరుతుంది అనేది భక్తులందరికీ ఆ కాన్ఫిడెంట్. అంటే ఏదో చేస్తే వచ్చేస్తుంది అని ఏ భక్తులు అనుకోలేదు. ఆ గురువు యొక్క కృప ఉంటే అన్నీ సాధ్యమే. ఆ ఈశ్వరుడి కృపకి, ఆ భగవంతుడి కృపకి, గురువు యొక్క కృపకి అసాధ్యం అనేది ఏమీ లేదు అని భక్తులందరూ అనుభవం. భక్తులందరూ ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా జీవిస్తున్నారు అంటే ఏ భక్తుని చూసినా ఆనందమే. ఏ భక్తుని ఉంటే దేహానికి కష్టాలు ఉండొచ్చు, కానీ వాళ్ళ మనస్సులో అవి మొయ్యట్లేదు. మేము కష్టపడిపోతున్నాం, మేము కష్టపడిపోతున్నాం అనుకునే వాళ్ళు ఎవరూ లేరు. నాన్నగారు అన్ని చూసేస్తున్నారు కదా, అన్ని నాన్నగారు చేసేస్తున్నారు కదా అనుకునే వాళ్ళే. కానీ మేము కష్టపడిపోతున్నాము, నేను కష్టపడిపోతున్నాను అనుకునే భక్తుడు ఎవరు కనిపించారు? నాన్నగారు ఉన్నారు మనకి, నాన్నగారి బాధ్యతని మూసేస్తున్నారు, నాన్నగారే చూసేస్తున్నారు. అంత గుర్తింపు భక్తులలో అసలు ఒక వేవు కింద మామూలుగా రాదు. ఇది ఒకరికో ఇద్దరికో నాన్నగారు కాదు, కొన్ని వేల మంది. ఎవరైతే ఆయన దర్శనం చేసుకున్నారో, ఎవరైతే ఆయన కోళ్ళలోకి వచ్చారో, ఎవరైతే ఆయన పేరు విన్నారు, ఎవరైతే అందరికీ ఆ రూపాన్ని ఎక్కడైనా వాళ్ళు దర్శనం చేసుకుంటా అంటే ఆయన ఫోటో చూసైనా సార్, మనం ఫోటో వేరు ఆయన వేరు అని అనుకోవచ్చు. ఆయన రూపం ఫోటో అనుకోవట్లేదు, ఆయన సజీవంగా ఉంటుంది మనకి నిరంతరం. ఆయన అనుగ్రహం, నాన్నగారు వేరు, నాన్నగారి ఫోటో వేరు, ఫోటో రూపంలో ఉన్నది నాన్నగారు అనేది భక్తులందరికీ అనుభవం. నాన్నగారు సాధన పేరు మీద ఎక్కువ కష్టపడక్కర్లేదు. మీరు భగవాన్ కళ్ళలోకో చూస్తా ఉన్నారనుకో, ఆయన మిమ్మల్ని అమ్మూలంలోకి, ఆయన ఉన్నటువంటి ఆత్మస్థితికి మీరు మిమ్మల్ని లాగేస్తారు. నాన్నగారు కళ్ళు వేరు, భగవాన్ కళ్ళు వేరు కాదు. జ్ఞాని అయినటువంటి వాడి చూపు బాహ్యంగా మనం ఆయన దేహం ద్వారా ఎంత అనుగ్రహాన్ని పొందాము. ఇప్పుడు ఆయన ఎక్కడ ఆయన రూపాన్ని దర్శించుకున్నప్పటికీ అది ఫోటో అనటానికి నాకు నోరు రావట్లేదు, అది ఫోటో అనిపించట్లేదు. సజీవంగా ఉన్నారు అనే ఫీలు, ఆ రూపంలో అక్కడ ఉన్నారు అనే ఫీల్ స్ట్రాంగ్గా ఉండటం వల్ల అది ఫోటో ఫోటో అనుకోవట్లేదు, భగవాన్ ఎదురుకుండా ఉన్నారు, నాన్నగారు ఎదురుకుండా ఉంటున్నారు అనే ఎక్స్పీరియన్సే కానీ, అనే అనుభవమే కానీ, అది ఆ ఫోటో అనటానికి నాకు మాట తడుముకోవాల్సి వస్తాను. అంత సజీవంగా మన జీవితాల్లో నాన్నగారి దేహం అదృష్టం, అందరి రూపాల్లో అన్ని భక్తులు అందరి రూపాలు అంతటా వ్యాపించి మనని అంత స్ట్రాంగ్ ఫీలింగ్ మనకి, మన అనుభవం ఎవరు కాదని, అది గురువు యొక్క కృప వల్ల వచ్చిన అనుభవం అని. సాధన చేస్తే రాలేదు, ఎవరో చెప్తే రాలేదు, అనుగ్రహం వల్ల వచ్చింది. ఆయన అనుగ్రహానికి, గురు యొక్క జ్ఞాని అయిన గురువు యొక్క అనుగ్రహానికి తిరుగులేదు, రామబాణానికి తిరుగులేనట్టే నాన్నగారి యొక్క అనుగ్రహానికి, భగవాన్ యొక్క అనుగ్రహానికి తిరుగులేదు. మనం ఈరోజు ఇంత ఆనందంగా ఎక్కడ ఉన్నప్పటికీ ఆయన అందరి హృదయాల్లో ఉన్నారు అనే స్ట్రాంగ్ ఫీల్ అంతర్యామిగా ఉండి ఆయన మనల్ని అంత ఆనందింపచేస్తా. ఆనందమే మాటక్కర్లేదు, ఆనందమే మనకి కన్నుకు వచ్చేస్తామంటే ఏం చేస్తే వస్తుంది? మనం ఏదో చేస్తే వచ్చేది కాదు, అనుగ్రహించారు నాన్నగారు మనందరినీ అంత వైభవమైనటువంటి జీవితాలు భక్తులందరి జీవితాలు, అనుగ్రహ జీవితాలు, మన వైభవమైన జీవితాలు. గోపికలు ఎటువంటి ఆనందాన్ని అనుభవించారో కొన్ని వేల మంది భక్తులు అదే ఆనందాన్ని పొందుతున్నాం నిరంతరం. ఇంకా భూమి మీద మనకి కావలసిందంటూ కోరవలసిందంటూ ఏముంది? భూమి మీద కోరవలసిందంటూ మనకి బాహ్యంగా ఏమీ కనిపించట్లేదు. ఆయన అనుగ్రహం అంత స్ట్రాంగ్, అవన్నీ బాహ్య వస్తాయి, ఏముంటాయి పోతాయి వస్తాయి అని నాన్నగారు సరిపోతుంది. అంతర్యామిగా ఉండి ఆయన అనుగ్రహించే
హలో
ఆయన అనుగ్రహం దాని ఆ శాంతి తాకటం వల్ల నైన్ అవుతే చెప్తానా? ఆ నైన్ తోట ఏంది కదా, ఇంకా ఆపేస్తాను. మీ అందరికి నా నాన్నగారు ఆనందం, మీ అందరితోటి పంచుకోవటం అనేది నాకు చాలా సంతోషం. 9:30 అయిందని నాకు టైం స్పృహ లేదు. నాన్నగారి యొక్క ఆనందంలో మనం అంతా ఉన్నాం అంతే కాని వేరే మన హృదయాల్లో తీసుకెళ్ళి ఒక ముంచు ముందు బయటికి తీసుకొస్తారంతే. 9:30 అయింది, మీ అందరికి నేను క్షమాపణ చెప్తున్నాను. ఎందుకంటే
అయ్యో అంటే మీరు క్షమాపణ చెప్పడం కాదు, నేనే
చూసుకోవాలి కదా,
క్షమాపణ
టైం చూసుకోవాలి కదా అసలు.
లేదంటే అంటే చైతన్యంలో టైం లేదంటారు కదా,
మనకి టైం జాస్త లేదు. మరి ఆయన ప్రవాహంలో ఉన్నప్పుడు మనకి టైం జాస్త లేదు
తెలియదు. అండ్ మీకు అసలు నేను టైం జ్ఞాపకం కూడా చేయకూడదు,
గట్టు మీదకి వచ్చేస్తాం కదా, అందుకని అప్పుడు అన్ని వస్తాయి.
చాలా అంటే మీ టైమింగ్ అంటే మీరు గురువుగారి దగ్గర ఎప్పుడు ఏమీ కోరుకోలేదు, కోరుకోవడానికంటూ ఏమీ లేదు అని ఎంత బ్యూటిఫుల్ గా తెలియచేశారంటే అసలు అంటే ఎంత సంపూర్ణంగా చెప్పారంటే ఈ సబ్జెక్ట్ అంటే వినేవాళ్ళకు కూడా ఎంత ప్లెజెంట్ గా ఉందంటే చైతన్యం ఇలా ఉంటుందా అనిపించేలా చెప్పారా అంటే. సో చాలా బ్యూటిఫుల్ అంటే చాలా బ్యూటిఫుల్. మీరు మళ్ళీ మళ్ళీ మాట్లాడాలి ఎందుకంటే
ఎప్పుడైనా సరే మీరు చేసే పనికి మీరు ఇంత అలాగా అందరికి షేర్ చేస్తున్నారు మాటలు, మీరు చేసే పనికి ఎప్పుడైనా సరే సహకరించాల్సిందే.
అది మీలాంటి వాళ్ళు చెప్తూ ఉండాలంటే, అంటే నాన్నగారు కూడా, నాన్నగారు కూడా చెప్పమని రిపీటెడ్ గా అనడానికి కూడా రీజన్ ఉందంటే
అంటే.
అవును, అదొకటి. అంటే నేను ఇది చెప్పడం మర్చిపోయాను, సబ్జెక్ట్ డాక్టర్ రామారావు గారు ఒక ఆయన, అంటే గంటలు గంటలు మీరన్నట్టు 24 అవర్స్ లో బహుశా ఒక గంట కూడా బ్రేక్ తీసుకోకుండా విన్న సంవత్సరాలు ఉన్నాయేమో అంకుల్ రామారావు అంకుల్. అలాగే తర్వాత మీరు భక్తుల్లో నాకు తెలిసి రామారావు గారు తర్వాత అంత ఎక్కువ సబ్జెక్ట్ విన్నది మీరే అండి. అంటే నాన్నగారి దగ్గరికి మీటింగ్లు చాలా మంది విన్నాము కూడా, ప్రయాణాలు చేసాం విన్నాం, కానీ క్యాసెట్స్ మీరు ఎక్కడున్నా కూడా
ఆ దేహానికి దూరంగా ఉండటం అనే ఆ బాధని మర్చిపోవటానికి ఆ మాటల రూపంలో ఆ లోటు భర్తీ చేయటానికి అలా వినిపించారు అంతే.
అస్సలు అంటే మీరు నాకు నాకు తెలిసి మీరు క్యాసెట్స్ తోనే పడుకుని క్యాసెట్స్ తోనే లేచిన సంవత్సరాలు సంవత్సరాలు కదా.
సరే ఆయనకు దూరంగా ఉండటం ఎంత కష్టం కదా, ఆయన దేహానికి దూరంగా జీవించటం అనేది చాలా బాధాకరమైంది, కష్టమైంది. ఓ వెల్తిని పూర్చడానికి ఆయన మన దేహంలో అంతర్యామిగా ఆయన వ్యక్తం అవటానికి ఆయన దూరంగా ఉంటే చేశారు అంతే. దాంట్లో కూడా ఆ బాధలో కూడా కష్టం కష్టమే, దుఃఖం
అంటే. ఇంకో మాట, అన్ని అన్ని అనుకూలమైన పరిస్థితులు, యాక్చువల్ గా మొన్న రీసెంట్ గా నేను నాన్నగారి మాటల్లో విన్నానమాట, అన్ని అన్ని ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు ఉన్నప్పుడు భగవంతుడిని తలుచుకోవడం వేరు, అన్ని అనుకూలమైన పరిస్థితుల్లో కూడా తలపెట్టుకోవడమే కాకుండా ఎక్కడ గర్వం రాకపోవడం అనేది భక్తుడి లక్షణం అన్నారు. అంటే అంటే నీ భక్తి నీ సత్తా ఎంతుందో నీకు అన్ని బాగున్నప్పుడు, అంటే నీకు గర్వం వస్తుందా రాదా అని భగవంతుడు పరీక్ష పెట్టి చూస్తాడంట, అప్పుడు నీకు గర్వం రాకుండా ఉండదట. జనరల్ గా అసలు ఎవరికి కూడా ఎంతో కొంత గర్వమో లేకపోతే అజ్ఞానమో కనిపించకుండా ఉండదు, అది కనిపించకుండా ఉంటే అప్పుడు నువ్వు నిజమైన భక్తుడివి అనేవారు నాన్నగారు. అది మీలో 100కి 100 పళ్ళు కనిపిస్తుంది.
ఏమన్నా ఉంటే అప్పుడు గర్వం వస్తుంది, మనది ఏం లేదు అని తెలుస్తుందా
అంటే. ఒక్క శరణాగతి చెందిన భక్తుడే అలా మాట్లాడగలుగుతాడు. సో చాలా బ్యూటిఫుల్ ఆంటీ, మీరు మళ్ళీ మళ్ళీ మా ప్లాట్ఫామ్ మీదకి వచ్చి అకేషన్
మీ రుణం కూడా తీర్చుకోవాలి, భక్తుల రుణం కూడా తీర్చు.
అంటే భక్తులందరూ రిక్వెస్ట్, నా ఒక్క దాని రిక్వెస్ట్ కాదు, భక్తులందరూ రిక్వెస్ట్
షేర్ చేసుకోవాల్సిన బాధ్యత నాకు కూడా. అందుకని తప్పకుండా మిమ్మల్ని అందరినీ నాన్నగారి రూపాలుగానే కానీ నేను పేరుగా వీళ్ళు బుష వీళ్ళు ఇంకొకళ్ళు అని నేను ఎప్పుడు చూడలేదు.
చూడరు,
నాన్నగారి యొక్క అనుగ్రహం మీ అందరి రూపాల్లో
చూస్తాను.
అందుకని చెప్తున్నా సరే
అంత జెన్యున్ గా అంత హోల్ హార్టెడ్ గా. అంటే నాకు తెలుసు మీరు చాలా సంవత్సరాల నుంచి నాన్నగారు ఎప్పుడు చేరదీసి చెప్పమని ఎవరినన్నా కూడా మళ్ళీ నాన్నగారు వెళ్ళిపోయాక పిలిచి మరీ మీరు ఎంతో ప్రోత్సాహం ఇచ్చి నాన్నగారు అనుగ్రహించి చెప్తున్నారు మీ ద్వారా వర్క్ చేసేది ఆయనే అని మాకు రిమైండర్ ఇచ్చి యువర్ గైడ్ అండ్ మెంటర్ టు మెనీ డివోటీస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి,
నాకు చాలా సంతోషం. అందరికి నా హృదయపూర్వకమైనటువంటి బ్లెస్సింగ్స్.
గురు పూర్ణిమ మెసేజ్ చాలా వండర్ఫుల్ గా ఇచ్చారండి,
హార్ట్ఫుల్ బ్లెస్సింగ్స్ నా అన్నగారి యొక్క బ్లెస్సింగ్స్ అంతే.
థ్యాంక్ యూ,
ఉంటాను నాన్న.